ప్రియమేనా ఆత్మబంధులారా, సబ్జెక్టు బాగా అర్థం చేసుకోండి. మీరు పూజలు చేసుకోవచ్చు, జపాలు చేసుకోవచ్చు, ధ్యానాలు చేసుకోవచ్చు ఇంటికడకని, సబ్జెక్టు బాగా అర్థం చేసుకోండి. సబ్జెక్టు మీరు బాగా అర్థం చేసుకుంటే ఈ జన్మలోనే మీకు అందరికీ ఆ పరమసుఖం, అంటే బంధమోక్షములతోటి సంబంధం లేనటువంటి పరమసుఖం ఈ జన్మలోనే మీరు పొందుతారు. వస్తుందో రాదని మీరేం అనుమానించొద్దు. ఆ శాశ్వత శాంతి, ఈ పరమసుఖం మీ గౌరవం కానీ, మీ అధికారం కానీ, మీ ధనం కానీ, మీ యశస్సు కానీ, మీ సంతానం కానీ, ఎవరు ఇవ్వలేని మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఇవ్వలేని సుఖాన్ని మీరు పొందుతారు సబ్జెక్టు బాగా అర్థం చేసుకుంటే. ఎప్పటికైనా ఇతర వస్తువుల మీద కానీ, ఇతర మనుషుల మీద కానీ మన ఆధారపడిన సుఖం అది నిలబడదు, ఎప్పుడు గాలికి పోతుంది. మన సుఖం కోసం, మన శాంతి కోసం ఇతర మనుషుల మీద ఆధారపడుతున్నాం అనుకోండి, అది నిలబడదు. మనం ఉండగా వాళ్ళైనా స్వర్గస్థులు అవుతారు, వాళ్ళు ఉండగా మనం అన్న స్వర్గస్థులు అవుతాం, వాళ్ళు మనం బతికున్న మళ్ళీ పేచీలు ప్రారంభమవచ్చు. అంటే ఆలంబనం, ఆలంబనం అంటే ఇతరుల మీద, ఇతర వ్యక్తుల మీద, ఇతర వస్తువుల మీద ఆధారపడిన శాంతి నిలబడదు, అది కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఇంతకీ వేదాంత పరిభాషలు ఏమంటారంటే, బంధము మోక్షం అనే నీ స్వరూపం లేవయ్యి బుద్ధి యొక్క వృత్తులు అంటారు వేదాంత పరిభాషలో. బంధం కూడా నీ బుద్ధి యొక్క వృత్తి, మోక్షం కూడా నీ బుద్ధి యొక్క వృత్తి. నీ హృదయంలోని నిజంలో, నీ లోపల ఉన్న స్వరూపంలో బంధం లేదు, మోక్షం లేదు. అందుచేత బంధము మోక్షముతో సంబంధం లేటువంటి పరమసుఖం, ఆ శాశ్వత శాంతి ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. శాంతి కోసం నువ్వేంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా, ఎన్ని జన్మలు పాగుతూ వెళ్ళిపోయినా, అటువంటి కుటుంబంలో పుడితే బాగుండు, ఇటువంటి కుటుంబంలో పుడితే బాగుండు, ఎన్ని జన్మలు ఎన్ని కుటుంబాల్లో నువ్వు పుడుతూ పాకుతూ వెళ్ళిపోయినా, ఎలా అది మైళ్ళు నువ్వు పరిగెడుతూ వెళ్ళిపోయినా నీకు శాంతి దొరకదు, దొరకదు. ఇదే రమణ భగవాన్ సంతోషం. ఇంకా శాంతి అనేది ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో నీ హృదయంలోనే ఉంది. అయితే పెద్దలు చెప్పిన మాటలు విని, మహర్షులు చెప్పిన వాక్యాలు విని, శాస్త్రం చెప్పిన వాక్యాలు విని, భగవంతుడు చెప్పిన వాక్యాలు విని, ఆ వాక్యాల మీద శ్రద్ధ పెట్టుకుని, భగవంతుడు ఇలా ఎందుకు చెప్తాడు, హృదయంలోనే ఉన్నానని చెప్తున్నాడు, శాంతి హృదయంలో ఉంది, బయట ఎంత దూరం అయినా దొరకదని చెప్తున్నాడు. కొంతమంది ప్రపంచం అంతా తిరిగి వస్తారు కానీ వాళ్ళకి శాంతి దొరకదు, ఎంచదని అక్కడ లేదు కాబట్టి. నిజంగా మనం ఎప్పటికైనా ఈ జన్మలైనా రాబోయే జన్మలైనా ఎక్కడైతే శాంతి ఉందో ఆ హృదయంలోకి మనం ప్రవేశించాలి. అంచేత ఆ హృదయంలో మనం ప్రవేశించాలంటే ఒక రహస్యం చెప్తాను, మీరు మనసులో పెట్టుకోండి, మళ్ళీ మీరు ఎవరి దగ్గర అనొద్దు. ఈ బాహ్య వృత్తి ఉన్న వాడికి శాంతి దొరకదు. బాహ్య వృత్తి అంటే ఏంటంటే, లోపల మనకి అజ్ఞానం ఉంటుంది, పొగరుబుత్తనం ఉంటుంది. ఒకవేళ పైకి కనిపించకపోయినా, పైకి మామూలుగా మనం ఏదైనా ఆజిద్ది కనిపడినా లోపలేమో అజ్ఞానం ఉంటుంది, అహంభావం ఉంటుంది, దాంభికం ఉంటుంది, పొగరుబుత్తనం ఉంటుంది. ఈ అహంభావం లోపల ఎంతకాలం అవుతుందో అంతకాలం మనకు బాహ్య వృత్తి ఆపుకోలేము వచ్చేస్తుంది. కక్కు వస్తుంది అనుకుని ఎంతసేపు ఆపు చేసుకోగలం? ఇప్పుడు నాకు కక్కు వచ్చేస్తుంది అనుకోండి, మీరు అందరూ ఏమైనా అనుకుంటారేమో అనుకున్నా ఆగదు, కక్కు బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు మీరు అందరూ ఏమైనా అనుకుంటారనమాట, కక్కు ఆగుతుందే. అలాగే అహంభావం లోపల ఉన్నంతకాలం మనం శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలనుకున్నా సుఖంగా ఉండలేము, శాంతిగా ఉండలేము. పైకూరికే మీరు బాగున్నారంటే బాగున్నా ఉంటాం, శాంతిగా ఉన్నారంటే శాంతిగా ఉంటాం. వాళ్ళు నిజంగా బాగోలేదు, నిజంగా శాంతిగా లేరు. పైకూరికే ఏదో గౌరవం కోసం చెప్పి మాట్లాడాలని, లోపల అహంభావం ఉన్నంతకాలం ఇది ఒక్కటే మీరు జ్ఞాపకం ఉంచుకొని మీరు ఇంటికి వెళ్ళిపోయినా నాకు అభ్యంతరం లేదు. మీరు ఏ గురువుకి మీరు శిష్యులైనా, ఏ మతంలో ఉన్నా, ఏ దేవుని మీరు ఆరాధించినా, లోపల అహంభావన ఉన్నంతకాలం వాడికి బాహ్య వృత్తి తప్పనిసరిగా వచ్చేస్తుంది. ఈ జీవితంలో జరిగిపోయిన సంఘటనలన్నీ జ్ఞాపకం వస్తానంటే అది బాహ్య వృత్తి అంటారు. లోపల అహంభావనకే జ్ఞాపకం వస్తాయి, అహంభావన బాహ్య వృత్తిని తీసుకొస్తాయి. ఈ బాహ్య వృత్తి ఉన్న వాడికి మటుకి వాడు పూజ చేసినా జపం చేసినా వాడికి దుఃఖం నశించదు, దుఃఖం నశించదు, పునర్జన్మ వచ్చేస్తుంది. ఇక్కడ రహస్యం ఏంటంటే, రమణ మహర్షి గారు చెప్పిన రహస్యం ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే, ఏమంటే మరి రమణ మహర్షి గారు చెప్పింది ఆ ఉపనిషత్తులు లేదా ఈ ఉపనిషత్తులు లేదా అంటారు. ఇంత క్లారిటీ లేదు. చెప్పారు వాళ్ళు, పెద్దలు పూజ్యులు మనం అందరూ నమస్కరించదగిన వాళ్ళు చెప్పారు, కానీ స్పష్టత ఉండాలి. అసలు నీకు అవగాహన అవుతుందంటే, నిప్పి మీద కనుక నీళ్ళేస్తుంటే అప్పటికప్పుడు ఎలా చల్లారిపోతుందో, సబ్జెక్టు మీకు అవగాహన అవుతుందంటే మీకు ఎంత అశాంతంలో అప్పటికప్పుడు చల్లారిపోతుంది. ఎప్పుడో కాదు, ఇప్పుడు ఇవాళ నిప్పి మీద నీళ్ళేస్తే ఆ నిప్పు రేపు చల్లారతానులే అనుభవం, ఇవాళే చల్లారిపోతుంది, ఇప్పుడే చల్లారిపోతుంది. సబ్జెక్ట్ అర్థం అవుతాంటే, అర్థం అవ్వకపోతే అడివిది. అర్థమైతే మీకు ఈ జన్మలోనే పరమసుఖాన్ని పొందుతారు. అర్థమైతే, అర్థమైపోతే ఇంక అడవిలో ఉన్నట్టే ఉంటుంది. అందుచేత ఈ బాహ్య వృత్తి నశించాలి మనసు. బాహ్య వృత్తి ఎప్పుడైతే నశించిందో వాడికి, వాడికి స్వరూప సుఖం అందుతుంది. సుఖం ఎక్కడుంది? స్వరూపంలో ఉంది. ఆ స్వరూపంలో ఉన్న సుఖం నాకు అందకుండా చేసేది ఎవరంటే ఇతరులు కాదు, నా లోపలటువంటి అజ్ఞానం, ఈ నేననే తలంపు. ఈ తలంపే నాకు అడ్డొస్తాను. అయితే ఈ నేననే తలంపు తీసేసుకోవడానికి బాహ్యమైన సంపదలు సరిపోవు. దైవికహ జీవ దైవీ సంపద గలవాడికి మటుకి మనస్సు అంతర్ముఖం అవుతుంది. మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది. ఎక్కడైతే ఈశ్వరుడు మకం వేసి కూర్చున్నాడో వాడి దగ్గరికి నెమ్మదిగా జరుగుతుంది, పాకుతుంది. ఎవడు దైవీ సంపద ఉన్నవాడికి మాత్రమే. మీకు ఎంత ధనం ఉన్నా బయట బజార్లో వస్తువులు కొనుక్కోవచ్చు, కానీ మీకు ధనం ఉండి దైవీ సంపద లేకపోతే మీ మనస్సులో కర్రపుచ్చు కొట్టినా అది హృదయం ఏపుకి ప్రయాణం చేయదు. బాగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, నాలుగేళ్ల కిందట, నాలుగేళ్ల కింద పొగిడితే అది జ్ఞాపకం వచ్చిందనుకోండి, ఆ పొగడత మీకు అది ఎలా జ్ఞాపకం వస్తుంది? తలంపు రూపంలో జ్ఞాపకం వస్తుంది. అప్పుడు మీకు సంతోషం వస్తుంది. ఆ తలంపే బాహ్య వృత్తి. ఆ బాహ్య వృత్తి ఎవరికైతే నశించిందో వాడికి ప్రపంచం కూడా అణిగిపోతుంది. ప్రపంచం ఎవరికైతే అణిగిపోయిందో వాడికి ఇంకా పునర్జన్మ లేదు. అంటే దేహం ఉన్నంతకాలం ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. బాహ్య వృత్తి నశించిన వాడికి ప్రపంచం ఉన్నా ప్రపంచం లేనట్టే, వాడికి దేహంలో ఉన్నా దేహం లేనట్టే. వాడికి నేను ప్రపంచంలో ఉన్నా వాడు నిష్ప్రపంచ స్థితిని పొందుతాడు. బాహ్య వృత్తి లేనివాడు దేహం ఉన్నా దేహం లేనివాడితో సమానం. పైగా ఒకవేళ దేహం చనిపోయినా దేహం మరణించినా వాడు సుఖానికి ఏమి లోటు లేదు, వాడు శాంతికి లోటు లేదు. పైగా దేహానికి చేయవలసిన చాకరీ తప్పుతానని కూడా అనుకుంటాడు. ఇంచేత దేహం లేకపోయినా మనం సుఖంగా ఉంటామన్న సంగతి వాడికి తెలుసు. ఇది మీరు వస్తుందా రాదా వస్తుందా రాదా అని కంగారు పడకండి. వస్తువుని మీరు పొందుతారు. ఆ పరమ సుఖం మీ చేతికి అందినప్పుడు తెలుస్తుంది. ఏది మిమ్మల్ని కదిలించలేదు, మృత్యువు కూడా మిమ్మల్ని ఏమి చేయలేదు. అమృత స్థితిని మీరు పొందుతారు, అమృత స్వరూపాన్ని మీరు పొందుతారు. కానీ ఒక్క విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, నేను జపం చేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను ఆగోళ చెయ్యండి, మంచిదే. నేను వద్దంటే అన్ని జాగ్రత్తగా మీ పద్ధతిలో మీరు అన్ని జాగ్రత్తగా చేసుకోండి. కానీ ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, మన అందరి దగ్గర ఉన్న చెడ్డ ఏంటంటే, ఎంతసేపు మనస్సు కూడా దేహం కూడా, ఎన్ని జన్మలు ఎత్తినా దేహం దగ్గర నుంచి మనస్సు, మనస్సు దగ్గర నుంచి దేహం, మన దేహం దగ్గర నుంచి మనస్సు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కొత్త దేహం వస్తుంది, అక్కడ దేహం కూడా, అక్కడ కూడా మనస్సు ఉంటుంది, మళ్ళీ ఆ మనస్సు కూడా. ఇంతేగాని ఆ దేహాన్ని మనస్సుని మట్టి దాటి వెళ్ళైపోతున్నాం. అందుకే హృదయంలో భగవంతుడు మనకు తెలియటం, ఇదే రహస్యం అంతకంటే. ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం. ఇది వినాయక చవితి వస్తాం, శుభ్రంగా తుడిచేశారు, కడిగేశారు, గదులన్నీ కడిగేశారు, అది ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే. మీరు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని ఎంత తాపత్రం మీరు పడుతున్నారో, అవసరమైతే మీకు పనులు తెలితే తేలితే అవసరమైతే ఇంకో మనిషిని పెట్టి కూడా కడిగిస్తారు. ఇల్లు శుభ్రంగా, ఇల్లు శుభ్రంగా ఉండాలి. మీరు పెద్ద ఎక్కువ కష్టపడే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనే కాంక్ష మీకు ఎంత ఉందో, అలా మనస్సును శుభ్రంగా ఉంచుకోవాలన్న కాంక్ష అంత ఉంటే చాలా ఎక్కువ అక్కర్లేదు. మీకు ఇంటి పట్ల ఎంత శ్రద్ధ ఉందో, మీ మనస్సు పట్ల మీ మనసును కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి కాంక్షను సరిపోతుంది మీరు బాగుపడటానికి. అహంకారం మమకారం ఇద్దరు దగ్గర చుట్టారట్టండి, దగ్గర స్నేహితులు అట్టండి. వీళ్ళిద్దరు ఏం చేస్తారట్టండి? వీళ్ళిద్దరుని వాడికి ఈడి గాలి పోస్తారట్టని, వీడికి ఆడి గాలి కొడతా ఉంటాడట. నీకు అర్థమవుతుంది? ఏమంటే మమకారం ఏం చేస్తుందంటే అహంకారాన్ని పెంచేస్తా ఉంటుందట్టండి, అహంకారం ఏం చేస్తుందంటే మమకారాన్ని పెంచేస్తా ఉంటుందట్టండి. అంటే ఇద్దరు కూడా ఏం చేసి ఒకరికొకరు ఇడిపోరు. అలాగే మన ఇద్దరం అలా కలిసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఆడికేమి ఈడి గాలి కొడతా ఉంటాడు, వీడికి ఆడి గాలి కొడతా ఉంటాడు. వీళ్ళిద్దరికి ఇంకా చచ్చే వరకు ఇదే పని అని చెప్పారు భగవాన్. మన కళ్ళు అన్నీ చూస్తాయట్టు, అన్ని వస్తువుల్ని ఆ గదిలో ఏముంటే చూసినామంటే చూసొస్తున్నట్టు, ఈ గదిలో ఏముందంటే చూసినామంటే చూసొస్తున్నట్టు కళ్ళు. ఈ కళ్ళు అన్నీ చూస్తాయి కానీ నిన్ను చూసుకుంటే చూడలేదట్టు. మరి దానికి అర్థం కావాలట, నువ్వు ప్రపంచం అంతా చూస్తున్నావు, నిన్ను ఒకసారి నువ్వు చూసుకుంటే కన్ను దాని అంతా దాన్ని చూసుకోలేదట్టు. ఈ మనస్సు కూడా అంతేనట్టు, లోకంలో ఎక్కడ జరిగినా, ఏ మూల ఏ గొడవలు జరిగినా, అన్ని గొడవలు జరిగినా, ఊళ్ళో గొడవలు, మాదేపట్నంలో గొడవలు, భీమవరంలో గొడవలు, అన్ని గొడవలు దీనికి కావాలట. దీనికండి మనసుకి అన్ని గొడవలు గ్రహిస్తూ ఉంటుంది, కానీ దాని మూలం ఏంటో దానికి తెలియదట. సృష్టి రహస్యం మనసుకి అన్ని గొడవలు కావాలి, గ్రహిస్తుంది కూడాని, కానీ దాని మూలం ఏంటో దానికి తెలియదు. కన్ను కూడా అన్నీ చూస్తుంది కానీ తన మట్టికి తను చూసుకోలేదు. అన్నీ గ్రహించే మనస్సుని మూలం ఒకసారి చూసుకుంటే దాని మూలం దాన్ని చూసుకోవడం దాని చేత కదట్టు చూసుకోలేదట. చూసుకుంటే వాడు ఋషి అయిపోతాడు అంతే. మన మూలం మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. మన మనస్సు యొక్క మూలం మనకు కనిపించింది అనుకోండి, ఈశ్వరుడు ఒక క్షణం కూడా వెయిట్ చేయడం తన స్వరూపాన్ని మనకి ఇచ్చేస్తాడు. నాకు మాట జ్ఞాపకం వస్తాడు. భాగవతంలో ఈ మాట అంటే నాకు బాగా ఇష్టం. భాగవతంలో సప్తమ స్కందం ప్రహ్లాదుడి చరిత్ర. సరసంగా మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఒక 10 ఏళ్ళకి కనిపించారనుకోండి, అలా ఎగా చూస్తాం, ఎంతకాలానికి కనిపించారు ఎంతకాలానికి కనిపించారు. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు 10 ఏళ్ళు కనపడలేదనుకోండి, ఎక్కడో ఏ రైల్వే స్టేషన్లోనో బస్సు స్టేషన్లోనో ఎక్కడో కనిపించారనుకోండి, లేదా ఎవరెవరి ఇంటికి మనం చూడటానికి వెళ్తారు కనిపించారనుకోండి, అయ్యో ఎంతకాలానికి కనిపించారు, ఎలా ఉన్నారు, బాగున్నారు. నోట్లో క్షీరాణం పోసుకుంటే ఎలా ఉంటుందో ఆ రూపం మన మనసుకు అలా ఉంటుంది, మన కళ్ళకు అలా ఉంటుంది. అలా చూస్తాం ఎంతకాలానికి కనిపించారు ఎంతకాలానికి కనిపించారు. ఎప్పుడూ కనపడిన వాళ్ళు కనిపించారనుకోండి, వాళ్ళ మీద మనకి ఇష్టం ఉంటుంది లోపల, తెలియని ఇష్టం. ఆయన చూసుకునేటప్పటికీ అలా కళ్ళతోటే చూస్తాం. అంటే నోట్లో పాయసం పోసుకుంటే, కిరాణం పోసుకుంటే మనకి ఎంత ఇష్టంగా ఉంటుందో అలా కళ్ళతోటి వాళ్ళని చూసుకుంటాం, ఎంతకాలానికి కనిపించారు ఎంతకాలానికి కనిపించారు. అలాగే విష్ణువు, ఈ మహావిష్ణువు ప్రహ్లాదుడికి కనిపించేటప్పటికి విధంగా దర్శనం ఇచ్చాడు విష్ణువు. ఎవరికి? ప్రహ్లాదుడికి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చేవాడికి ఈయనకి ఇంకా అలాగే ప్రహ్లాదుడి రూపం చూసి అలా తరించిపోతున్నాడు. ఆనందం వచ్చేస్తుంది ఎవరికి? ప్రహ్లాదుడికి. ఆ విష్ణువు రూపాన్నే చూస్తున్నాడు. ఇంకా ఆయనకి ఇంక రెండో జాస లేదు. అందరికంటే ఏకాగ్రతలో ప్రహ్లాదుడి ఏకాగ్రత చాలా గొప్పదని చెప్తారు. ఇంకా ప్రహ్లాదుడు ఆ విష్ణువు రూపం ఇంకా చూస్తున్నాడు, కానీ ఇంకో జాస లేదు. ఏదైనా వరం ఏదైనా అడగమన్నా అసలు వరం గొడవలో లేదు. వాడు వరం అంటూ ఇంకోటి జ్ఞాపకం వస్తాను. వరం వేరు, అనుగ్రహం వేరు. వరం అంటే మనం అడిగి పుచ్చుకునేది వరం, మనం అడగకుండా భగవంతుడు ఇచ్చేది అనుగ్రహం. అనుగ్రహం వల్ల చెడ్డలేదు, కానీ వరం వల్ల చెడ్డం. అడిగి పుచ్చుకుంటాం దేవుణ్ణి, దాన్ని వరం అంటారు. అడిగితేనే ఇస్తాడు ఆయన, మనం అడగకపోయినా దేవుడు ఇస్తాడు, అది అనుగ్రహం అంటారు. అనుగ్రహం వల్ల మనకు ఇబ్బంది లేదు, కానీ వరం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అయితే ప్రహ్లాదుడు అలాగే చూస్తున్నాడు విష్ణువు. ఇంకో జాస లేదా రూపం, ఆ మహావిష్ణువు యొక్క రూపం అలాగే అలా చూస్తున్నాడు. అలా కొంతసేపు చూడనిచ్చాడు. రమణ మహర్షి గారు చెప్పిన సిద్ధాంతం ఇక్కడ ఒక వాక్యంలో ప్రహ్లాదుడికి విష్ణువు చెప్పాడు. ప్రహ్లాద, నా రూపాన్ని నువ్వు ఎంత ఇష్టంగా చూస్తున్నావు, నన్ను ఎంత ఇష్టంగా చూస్తున్నావు, నువ్వు నా రూపాన్ని నువ్వు ఎంత ఇష్టంగా చూస్తున్నావు, ఎంత ప్రేమగా చూస్తున్నావు, రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. ఆ రెప్పలు కూడా కింద పట్టడం లేదు ప్రహ్లాదుడికి, అంత ఇష్టంగా చూస్తున్నాడు. ప్రహ్లాద, నా రూపాన్ని ఎంత ఇష్టంగా చూస్తున్నావు, నువ్వు ఎంత ఇష్టంగా చూస్తున్నావు, ఎంత ప్రేమగా చూస్తున్నావు. నీ కళ్ళకి నా రూపం అమృతం కింద ఉంది, నా రూపం నీ కళ్ళకి అమృతం కింద ఉంది, ఎంత బాగా చూస్తున్నావు. కానీ ఈ బయట విష్ణువుని చూస్తున్నావు నువ్వు, ఈ బయట నేను కనిపించే ఈ రూపం ధరించి వచ్చిన విష్ణువుని నువ్వు చూస్తున్నావు, కానీ నీ హృదయంలో ఒక విష్ణు ఉన్నాడు. నీ హృదయంలో ఒక విష్ణు ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న విష్ణువుని కనుక నువ్వు చూడగలిగితే ప్రహ్లాదంకి నీకు జన్మ లేదు అయ్యా అన్నాడు. ఇది రమణ మహర్షి గారి సిద్ధాంతం. ఓ ప్రహ్లాద, నీ హృదయంలో ఒక విష్ణు ఉన్నాడు, ఇది బయట రూపం ధరించి వచ్చిన విష్ణు. కానీ ఏ విష్ణువునైతే ఒక రూపంలో చూస్తున్నావో ఆ విష్ణువే నీ హృదయంలో కూడా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న విష్ణువుని కనుక నువ్వు చూడగలిగి, ఆయన నీ హృదయంలో కనుక విష్ణువుని కనుక నువ్వు దర్శనం చేసుకోగలిగితే నీకు ఇంకా పునర్జన్మ లేదు ప్రహ్లాద అన్నాడు. ఇది రమణ మహర్షి గారి సిద్ధాంతం అంతా కూడా ఇక్కడ రెండు వాక్యాల్లో విష్ణువు ప్రహ్లాదుడికి చెప్పాడు. ఏంటంటే, ఈ నా రూపాన్ని చూస్తున్నావు నువ్వు ఆనందిస్తున్నావు, కానీ నీ హృదయంలో ఉన్న విష్ణువుని చూసావనుకో నీకు అమృత స్థితి కలుగుతుంది. జ్ఞాని యొక్క సమక్షంలో కూర్చున్నప్పుడు మన వాసన నశిస్తుంది. ఐన్స్టీన్ చెప్తాడు, జ్ఞాని యొక్క దర్శనానికి అవసరమైతే భూమి యొక్క అంచు దాకా వెళ్ళండి. జ్ఞాని అనుగ్రహ స్వరూపుడు, ప్రేమస్వరూపుడు, శాంతి స్వరూపుడు, కాంతి స్వరూపుడు. తాత్కాలిక ప్రయోజనాల కోసం జ్ఞాని చూడడు. మనం ఇచ్చే గౌరవాల కోసం కూడా జ్ఞానికి ఏం అక్కర్లేదు, సన్మానాలు కూడా జ్ఞానికి అక్కర్లేదు. సన్మానాలు చేస్తే పొంగిపోయేది, అవమానాలు చేస్తే కుంగిపోయేది అహంభావన. జ్ఞాని నిష్ప్రపంచ స్థితిని పొందుతాడు. మనకి పునర్జన్మకి కారణం మన అలవాట్లు, మన తలంపులు, మన సంకల్పాలు, మన ఊహలు. మన పునర్జన్మ ఎటువంటి జన్మ వస్తుందంటే కొన్ని సూచనలు మనకు తెలుస్తూ ఉంటాయి. మనకున్న వాసనలు ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనకు పునర్జన్మ ఇటువంటి జన్మ వస్తుందని మనకు కొంచెం అంచనా వేసుకోవచ్చు. మనం సూర్యుడిని ఒక చిన్న మబ్బు వచ్చి ఆ సూర్యుని మనకు కనిపించకుండా ఎలా చేస్తుందో, ఈ మేఘాల సముదాయం సూర్యుడి దర్శనం లేకుండా ఎలా చేస్తుందో, మన హృదయంలో విష్ణు ఉన్నప్పటికీ ఈ వాసనలనే సముదాయమే ఆ విష్ణువు యొక్క సాక్షాత్కారం అవ్వకుండా మనకు అడ్డొస్తున్నాయి. ఇది రహస్యం. ఇక్కడ శ్రీకృష్ణుడు హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు మన హృదయంలో కూడా ఉంది. అది శ్రీకృష్ణుడికి మనకి తేడా ఏమిటంటే, ఆయన ఎవరో ఆయనకు తెలుసు, మనం ఎవరో మనకు తెలియదు. మనం ఉన్నామన్న సంగతి మనకు తెలుసు, కానీ మనం ఎవరో మనకు తెలియదు. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. తెలిస్తే శాంతి, తెలియకపోతే అశాంతి. మీరు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, ఆ వాసన నశించాలి. గురువు సహాయం వాసన నశింపజేయడానికి చూస్తాడు. జ్ఞానియతోడు సహవాసం, జ్ఞానితోడు సంభాషణ, ఇవన్నీ ఎందుకు, దేని దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఈ సత్పురుషులతోడు సహవాసం, దీని అన్నిటి వల్ల ప్రయోజనం ఏంటంటే వాసన నశింపజేయటానికి వాళ్ళు సహకరిస్తారు. నా వాసన నేను తొలగించుకోవడానికి నేను కనుక ప్రయత్నం చేస్తాంటే వాళ్ళ సహకారం బాగా అందుతుంది. నేను బాగుపడాలనే బుద్ధి నాకుంటే మీరు నన్ను బాగు చేయగలరు, కానీ అసలు బాగుపడాలనే బుద్ధి నాకే లేనప్పుడు మీరు ఎంత సహాయం చేసి నేను బాగుపడ్డాను? ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు నాకు బాగుపడాలనే బుద్ధి ఉందనుకోండి, మీరు ఏదైనా సహకరిస్తారనుకోండి, నాకు నేను బాగుపడతాను. అలా బాగుపడాలనే బుద్ధి నాకే లేదనుకోండి, మీరు ఎంత సహకారం చేసినా నేనేం బాగుపడను. అదేవిధంగా అసలు ఏది మీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి అడ్డొస్తుంది, ఏది అవసరం అడ్డొస్తుంది, ఆ వాసన తొలగించుకోవడానికి మీరు ఎంతో కొంత చిన్న ప్రయత్నం, మీరు చిన్న ప్రయత్నం, బుల్లి ప్రయత్నం మీరు చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ జ్ఞాన సహకారం, ఈశ్వరుడు సహకారం, పెద్దల సహకారం, మహర్షుల సహకారం, శాస్త్రం యొక్క సహకారం, అన్ని సహకారం మీకు ఉంటాయి. అయితే పూర్వం వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారు, చాలామంది మహర్షులు అయ్యారు, యోగులు అయ్యారు, అవతార పురుషులు అయ్యారు. వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళని అయితే వాళ్ళు సాధన చేసి పట్టుదలగా ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, వాళ్ళ సొంత ఆలోచన మీద నిలబడి, వాళ్ళు ప్రయత్నం చేసి కష్టపడి సాధన చేసి పట్టుదలగా సాధన చేసి వాళ్ళు వాసన నశింపజేసుకున్నారు కాబట్టి వాళ్ళు మహర్షులు అయ్యారు, లేకపోతే వాళ్ళు అవ్వలేరు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అంటే వాళ్ళు వాసన నశింపజేసుకోవడం వాళ్ళు ఎంతో కృషి చేశారు. వాళ్ళు ఆ వాసన నశించడానికి వాళ్ళ వెనకాల బ్యాక్ వాళ్ళు ఎంతో కృషి ఉంది వాళ్ళకి. ఎప్పుడైతే కృషి చేశారో భగవాన్ చెప్పినట్టు ఆ కృషి కృప కింద మారిపోతుంది. మీరు పడ్డ మీరు ఏ విషయం గురించి మీరు కష్టపడుతున్నారో దేవుడు చూస్తూ ఉంటాడు. చూసి మీరు ఏ విషయాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అది తొలగించుకోవడానికి ఆయన సహకారం కూడా మీకు అందుతుంది. ఆయన సహకారం ఎప్పుడైతే అందిందో సడన్గా ఆ కురిపి మీద పెచ్చి రాలిపోయినట్టు ఆ వాసన రాలిపోయి ఊరుకుంటాం. అయితే పునర్జన్మ హేతువుడు వాసనలే. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు దేవుడికి పక్షపాతం ఏమి లేదు, మీరెంత ఎంత ఇష్టం నాకంత ఇష్టం. కానీ ఎవడైతే శ్రద్ధగా సాధన చేసుకుంటున్నారో, ఎవడైతే శ్రద్ధగా కృషి చేసుకుంటున్నారో వాళ్ళకి ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు. అనుగ్రహాన్ని ఇవ్వటమే కదా ఆయన స్వరూపాన్ని కూడా ఇచ్చేస్తాడు. ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్కి వెళతారు, వెళ్ళి మా ఊరికి టికెట్ ఇవ్వండి అని అడగరు. మీరు భీమారానికి ఇవ్వండి టికెట్, లేకపోతే తణుక్కి ఇవ్వండి, మెద్రాస్కి ఇవ్వండి అని అడుగుతారు. కానీ మా ఊరికి టికెట్ ఒకటి ఇవ్వండి అని అడుగుతారని అలాగా అడుగుతారండి? ఇప్పుడు ఊరి పేరు చెప్పి టికెట్ ఇవ్వమంటారు మీరు, అంతే కదండి. అంతేకాని మీరు ఊరి పేరు చెప్పకుండా టికెట్ ఇవ్వమని అడుగుతారండి? అడగడండి. మీరు అలా ఇమ్మని ఒకవేళ పొరపాటున అలా అడిగినా ఏ ఊరికి ఇవ్వమంటారని వాడు అడుగుతాడు. ఇప్పుడు మన సాధనలు ఎలా ఉన్నాయంటే ఊరి పేరు చెప్పకుండా టికెట్ అడిగినట్టు ఉందండి. అసలు పూజ, మీరు పూజ చేస్తున్నారు, జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు, ఇవన్నీ ఏం దేన్ని సాధించడం కోసం? ఒకవేళ ఇవన్నిటి వల్ల మీ వాసన నశింపజేయటానికి మీ పూజ, మీ జపము, మీ ధ్యానము సహకరించాలి. అంటే మీరు చేసే ధ్యానము, మీరు చేసే విచారణ దేని గురించి చేస్తున్నాం, దేని తొలగించుకోవడానికి చేస్తాం అది మీకు తెలిసి ఉండాలి. మీకు అర్థమవుతుంది? తెలిసి ఉండాలి. మీరు పని చెయ్యాలి, తెలివితోడు చెయ్యాలి, తెలిసి ఉండి చెయ్యాలి. మిమ్మల్ని పని చేయొద్దు అంటాం లేదు, ధ్యానం చేయొద్దు అంటాం లేదు. నేను ఆ చేసి ధ్యానము చేసి పని తెలియక చేయకూడదు, తెలుసుండి చెయ్యాలి, తెలివితోటి చెయ్యాలి, ఎరుకుతోటి చెయ్యాలి. అది అప్పుడు ఈశ్వర అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, అంటే మహర్షి యొక్క మౌనం కూడా, మహర్షి యొక్క మాట కూడా, మహర్షి యొక్క వాక్యం కూడా మీకు వాసన నశింపజేయడానికి సహకరిస్తుంది. సాధన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్త పనికి రాదు. మొక్క చిన్నదిగా ఉన్నప్పుడు ఆ చిన్న మొక్కను మేకలో పడగొట్టేయగలవు, గొర్రెలు పడగొట్టేయగలవు. ఆ మొక్క బాగా పెద్దదైపోయిందనుకోండి, ఆ మొక్క బాగా పెద్దదైపోయిందనుకోండి, పెద్ద చెట్టు అయిపోయిందనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఆ మొదలకు ఏనుగు వెంకట్టేసినా ఏనుగు కూడా చెట్టుని ఏమీ చేయలేదు. అదేవిధంగా మీరు సాధన చేసేటప్పుడు మొక్కలుగా ఉంటారు, కొంచెం స్నేహాల్లో కొంచెం తేడా వస్తే గొర్రెలు తినేసినట్టు మేకలు తినేసినట్టు మొక్కలు ఎలా తినేస్తారు, కొంచెం స్నేహాల్లో ఏదైనా తేడా వచ్చిందంటే మీకు ఉన్న భక్తి కాస్త పోతుంది. మీరు సాధన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు సాధన చేసి మీరు జ్ఞానులయ్యారనుకోండి, శతప్రజ్ఞ లక్షణాలు వచ్చినాయి అనుకోండి, అది చెడ్డవాళ్ళు వచ్చి మీతో స్నేహం చేసినా చెడ్డవాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. చెట్టు పెద్దదైన తర్వాత ఏనుగు కూడా చెట్టుని ఏ విధంగా అయితే చేయలేదు. మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా మిమ్మల్ని చెడ్డవాడు కూడా ఏమి చేసేది ఏమి ఉండదు. సిద్ధ పురుషుడికి ఏం పర్వాలేదు. సాధన చేసేటప్పుడు మీరు అభివృద్ధిలోకి రావటానికి ప్రయత్నం చేసేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్త పనికిరాదు, బాగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మొక్కని మనం నీళ్ళేసి ఎలా పెంచుతాము, ఏదైనా పురుగులు పడితే ఎండిని కొట్టి దాన్ని ఎలా మొక్కను ఎలా రక్షించుకుంటాము. సాధన చేసేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్త పనికిరాదని రామకృష్ణుడు చెప్తూ ఉండేవాడు. ఇక్కడ మౌనం అసలైన ఉపదేశం, అది పరిపూర్ణమైన ఉపదేశం. మౌనం అంటే ఇక్కడ ఏమిటి, జ్ఞానమే. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పి నోరు అణిగిన మౌనం కాదు, మనసు అణిగిన మౌనం. నోరు కూడా ఆఫ్ చేసుకోవడం మంచిదే, అది కూడా తపస్సులో భాగమే. ఇక్కడ మౌనం ఏంటి, మనస్సు అణిగిన మౌనం. ఈ వాక్కు మౌనం మీ మనస్సు అనగడానికి సహకరిస్తాంటే మంచిదే అని చేత అది పరిపూర్ణమైన ఉపదేశం. ఎంతో పురోగమించిన సాధకునికే అది అర్థమవుతుంది. మనస్సు ఎక్కడైతే అణిగిందో, మనస్సు అణిగిన చోటు నుంచి వచ్చే సందేశం, అక్కడి నుంచి వచ్చే శాంతి తరంగాలు, ఎవరికంటే మన అర్హత, ఆ యోగ్యత, ఆ శీల సంపద ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఈ స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి, స్థూల మనస్సు ఉన్న వాళ్ళకి ఏం అర్థమవుతుంది వాళ్ళకి అంటున్నారు భగవాన్. అంటే మౌని యొక్క సందేశం మాటలు. కొంతమంది చూడండి, పిల్లలు చూడండి, కొంతమంది మనం చుట్టాలింటికి వెళ్తాం అనుకోండి, వాళ్ళు అలర చేస్తూ ఉంటారు అనుకోండి, వాళ్ళ యజమానులు ఏం చేస్తారంటే ఒకసారి పిల్లలు ఇంకెలా కళతోడు చూస్తారు, అంతే వాళ్ళు అలర మానేస్తారు. ఇక కళతోడు చూస్తారు అంతే, ఇలా కళతోడు చూస్తారు, అలర మానేస్తారు. అలాగే ఒక ఋషి యొక్క మౌనం, ఆ మౌన సందేశం కొంచెం పరిపక్వ వివేకం కాస్త తెలివి ఉన్న వాళ్ళకి, ఆ వివేకం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, ఆ మాటల వల్ల మనకి తెలివితేటలు పెరగాలి, ఆ మాటల వల్ల మనకి వివేకం పెరగాలి, ఆ మాటల వల్ల మనకి శాంతి రావాలి, ఆ మాటలు మనం మోక్షం పొందటానికి సహకారం చెయ్యాలి. అది రోగం తగ్గటానికి మందులు పుచ్చుకోవాలి, కానీ రోగం పెరగటానికి మందులు అక్కర్లేదు. అయితే మీరు మీరు ఏ మాటని వింటే రోజు ఈ మాట విన్నాం, ఈ మాటలు వినటం వల్ల మనకు ఎంత తెలివి పెరిగింది. తెలివి తక్కువతనం మంచిది కదా, తెలివితేటలు ఉండాలి. ఈ మాట వినటం వల్ల మనకు ఎంత తెలివి పెరిగింది, మనకి వివేకం ఎంత పెరిగింది, లేదా శ్రద్ధ ఎంత పెరిగింది, అది చూసుకుంటూ ఉండాలి. మీరు చెప్పేవాళ్ళు కాదు, శ్రోతలు వినేవాళ్ళు, అది మీరు చూసుకుంటూ ఉండాలి. ఋషి యొక్క మౌనం కూడా అందరూ గ్రహించలేరు, అది అందరూ గ్రహించలేరు. అక్కడ తగిన అర్హత, కొంత సాధనా బలం, మనోబలం, కొంచెం తక్కువత పొందిన వాళ్ళు అదే వాళ్ళు గ్రహిస్తారు. కానీ మీకు అర్థమవుతుంది. అయితే కొంతమంది ఏమంటారంటే బూరెలు రుచి ఎడ్లికి ఏం తెలుస్తుంది అంటారు. మీకు అర్థమవుతుంది, మనం బూరెలు వండి వేడి వేడి బూరెలు పెట్టిగా ఎడ్లికి పెట్టామనుకోండి, దొనపోతులకు పెట్టామనుకోండి, ఆ దొనపోతులు మనం చుట్టి తిన్నట్టు ఈ బూరెలు కూడా తినేస్తాయి. అంటే కొంతమందికి ఆ మాట విలువ తెలియదు, కొంతమందికి ఏమిటా మాట విలువ అది తెలియదు. ఆ యోగ్యత ఉన్న వాడికి అది అది తెలుస్తుందో అయ్యా. అంటే మౌనం యొక్క సందేశం అందరికీ తెలియదు. మౌనం యొక్క సందేశం అందరికీ తెలుస్తుంటే మాటలతోటి పని లేదు, ఉపన్యాసాలతోటి పని లేదు, పుస్తకాలతోటి పని లేదు, రచనతోటి పని లేదు. ఏ అంత ఒడిదుడుకుల మధ్యన మనం ప్రయాణం చేస్తున్నా భగవద్ అనుగ్రహం ఉంటే శాంతిగా ఉండొచ్చు అంటున్నారు ఇక్కడ భగవాన్. నీకు అర్థమవుతుందా, కొండల కొండల మధ్యన ప్రయాణం చేస్తున్నా, ఇరుకు ఇరుకు సముద్రంలోంచి ప్రయాణం చేస్తున్నా, నీకు అర్థమవుతుంది. అటు గొడవలు ఇటు గొడవలు, అటు నుంచి వచ్చిన గొడవలు, పుట్టింటి వైపు నుంచి వచ్చిన, అత్తవారి వైపు నుంచి వచ్చిన, ఎన్ని గొడవలు వచ్చినప్పటికీ అసలు మనకి ఈశ్వరానుగ్రహం కొని ఉంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రాళ్ళ మధ్య నడిచినా, అసలు ఈశ్వరానుగ్రహం ఉంటే మనం ప్రశాంతంగా శాంతిగా మన గమ్యానికి మనం వెళ్ళిపోతాం అంటున్నారు ఇక్కడ. హృదయం హృదయంతో మాట్లాడే, ఎప్పుడు మాటలతోటి పని ఏముంది, ఎందుకు మాటలు. ఎందుకు మాటలు, ఎందుకు చాలా మాటల వల్ల పేచీలు వస్తాయి. కొంతమంది అంటూ ఉంటారు కడుపులో లేనప్పుడు కౌగులించుకోవటం ఎందుకని, కొంతమంది కడుపులో ఏముండదో కౌగులించుకుంటూ ఉంటారు. మీకు అర్థమవుతుంది, అంటే అలా ఎందుకు ఒకసారి కౌగులించుకుంటారంటే వాళ్ళకి లోపల లేని ప్రేమను బయటకు ఉన్నట్టు నటించడం కోసం. అంచేత ఈ హృదయంలో ప్రేమ ఉంటే, హృదయంలో ఆఖ్యాయత ఉంటే మాటలతోటి మాటలతోటి పని లేదు అయ్యా. అదే సత్యం గురించి విశదీకరించడానికి నీకు మాటలు చెప్తారు. అందరికీ సూక్ష్మ బుద్ధి ఉండదు, అందరికీ వివేకం ఉండదు, అందరికీ తెలివి ఉండదు. నీకు అర్థమవుతుందా, అందరికీ సమానమైన డబ్బు ఉంటుందా, అందరికీ సమానంగా డబ్బు ఉండదు. అలాగే అందరికీ సమానంగా తెలివి ఉంటుందా, అందరికీ సమానంగా తెలివి ఉండదు. అలాగే కొంతమంది తెలివితేటలు తక్కువ ఉంటాయి, ఆ తెలివితేటలు తక్కువ ఉన్న వాళ్ళకి ఈ మాటలు కానీ, తెలివితేటలు ఎక్కువ ఉంటే మౌనం సరిపోతుంది అయ్యా. కొంతమందికి అర్థం చేసుకునే శక్తి తక్కువ ఉంటుంది, తొందరగా అర్థం చేసుకోలేరు. అంటే అర్థం చేసుకునే శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఈ మాటలు చెప్పవలసి వస్తుంది, ఈ మాటలు చెప్పవలసి వస్తుంది. కానీ ఈ మాటలు కూడా అనుగ్రహమైన సంగతి తెలుసున్నవాడు ధన్యుడు. ఈ మాటలు కూడా అనుగ్రహమే, మౌనం కూడా అనుగ్రహమే, ఒకవేళ మాట కూడా అనుగ్రహమే. అది మాట కాదు, అది మాట కాదు, మన మూలంలోంచి సరి చేయడానికి ఉద్ధరించడానికి చెబుతున్నాను మాట. అది మాట కాదు, మాట రూపంలో ఉన్నటువంటి అనుగ్రహం అని గ్రహించిన వాడు ధన్యుడు. మాట కూడా అనుగ్రహమే, వారి కథలకు కూడా అనుగ్రహమే, వారు ఏది చేసినా అనుగ్రహమే, వారి కోపం కూడా అనుగ్రహమే అని గ్రహించిన వాడు ధన్యుడు. భగవంతుడు ఏం చేశాడటండి, ఈ సృష్టి లేనప్పుడు ఆయన ఉన్నాడు, ఈ గాలి ఈ నిప్పు నీరు లేనప్పుడు ఉన్నాడు, ఈ జీవకోటి లేనప్పుడు ఉన్నాడు. ఈ జీవకోటి వచ్చిన తర్వాత, పంచభూతాలు వచ్చిన తర్వాత, మహాదేవపట్నం వచ్చిన తర్వాత, భీమవరం వచ్చిన తర్వాత ఎక్కడికి పారిపోలేదు ఆయన. ఎవడో ఈశ్వరుడు అందరిలోనే అంతర్యామిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, లోపల దాక్కుని ఉన్నాడు. పంచభూతాలకి అంతర్యామిగా ఉన్నాడు ఈశ్వరుడే. నీకు అర్థమవుతుంది, ఈ జీవకోటికి అంతర్యామిగా ఉన్నవాడు ఈశ్వరుడే, అందరూ దేవిలోనూ ఉన్నవాడు ఈశ్వరుడే. ఎలా ఉన్నాడు లోపల, ఎలా ఉన్నాడు అంతర్యామిగా ఉన్నాడు. ఆ అంతర్యామిగా ఉన్నవాడే అసలు సత్యం. అదే విష్ణువు చెప్పాడు ప్రహ్లాదుడికి, అంతర్యామిగా ఉన్నవాడిని తెలుసుకోవయ్యా, అప్పుడు అయ్యా నీకు ఇమోర్టల్ స్టేట్ నువ్వు పొందిది. నా రూపాన్ని చూస్తున్నావు, ఆనందిస్తున్నావు, నీ కళ్ళకి వేడిగ్గానే ఉంది, నీ కళ్ళకి అమృతం తాగినట్టుంది, కళ్ళకి నోటికి కాదులే కళ్ళకి అమృతం తాగినట్టుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లోపల ఒక విష్ణు ఉన్నాడు, నీ లోపల ఒక విష్ణు ఉన్నాడు, వాణ్ణి తెలుసుకున్నప్పుడు కదా నీకు పునర్జన్మ లేని స్థితి నువ్వు పొందేది. పంచదార ఎలా ఉంటుందండి, తీయగా ఉంటుంది. పంచదార నోట్లో పోసుకున్నాం అనుకో, మనం ఎలా ఉందన్న పంచదారని ఎవరిని అడుగుతారనుకోండి, మనం ఏమంటాం, తీయగా ఉందంటాం. అంతవరకు చెబుతాం తీపిదనం ఎలా ఉందంటే చెప్పలేం, చెప్పలేం. పంచదార తీయగా ఉందని చెప్పగలం, కానీ తీయడం ఎలా ఉందంటే మనం ఇంకా మూడ పడిపోతుంది, చెప్పలేం. అలాగే అసలు సత్యం గురించి, ఆ లోపల ఉంటున్న శాంతి గురించి ఎవరు మాటలతో చెప్పలేరు. అంటే ఈ మాటలు ఎందుకు చెబుతారంటే, ఏదో కొంతవరకు ఆ సాధకులకు సహాయం చేయడానికి చెప్తారు, కానీ అది మాట కందదు, మనస్సు కందదు, ఊహ కందదు. అది అనుభవైక వేద్యం. అదేంటది అనుభవైక వేద్యం, అది నీ అనుభవానికి అందుతుంది. నీ మాటలు కందకపోవచ్చు, నీ మనస్సు కందకపోవచ్చు, నీ సంకల్పాలు కందకపోవచ్చు, నీ ఊహలకి అది అందకపోవచ్చు, కానీ నీ అనుభవానికి అది స్పష్టంగా అందుతుంది. నీ అనుభవానికి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అది కృష్ణుడు చెప్తాడు అర్జునుడు, ఇది ప్రత్యక్ష అనుభవం. నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారు, వస్తువు అంత స్పష్టంగా నీ హృదయంలోనే, ఎక్కడ నీ హృదయంలోనే నీకు వ్యక్తం అవుతుంది అయ్యా. ఇట్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇది సైన్స్, ఇది సైన్స్. కృష్ణుడు ఏమన్నా అంటే అనేక సైన్స్ ఉన్నాయి ఈ లోకంలో, ఈ లోకంలో అనేక సైన్స్లు ఉన్నాయి, కానీ ఆ సైన్స్ అనేటువంటి ఇది రాజు. ఏది ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది, ఆత్మ విద్య అనేది అన్ని విద్యల్లోకి రాజు, అన్ని సైన్స్లోకి అది రాజు. అది కింగ్లీ సైన్స్. అది ఏమిటది, అది కింగ్లీ సైన్స్ అయ్యా, అది మామూలు సైన్స్ కాదు. మిగతా విద్యలన్నీ పొట్టకై పరిమితం. నువ్వేం నీ విద్యలు నేర్చుకున్నా నీకు పొట్టెలుతుంది, బాగా వెళుతుంది. మిగతా విద్యలన్నీ నేర్చుకుంటావు అనుకో నీకు పొట్టెడిపోతుంది, బాగానే ఉంది. కానీ విద్యలకు రాజైనటువంటి ఈ ఆత్మ విద్యను కనుక నీకు నేర్చుకుంటే నీకు మోక్షానందం కలుగుతుంది, పరమసుఖం కలుగుతుంది, పరమశాంతి కలుగుతుంది. ఆ స్థితిలో నీకు లోకం కనిపించినా కనిపించకపోయినా ఒకటే, దేహం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. దేహం ఉండటం వల్ల నీకు లాభం లేదు, లోకం కనిపించడం వల్ల నీకు లాభం లేదు. అటువంటి ప్రకృతికి అతీతమైనటువంటి, లోకానికి అతీతమైనటువంటి శాంతిని నువ్వు పొందగలుగుతావు, ఆ స్థితిని నువ్వు నిట్టయం చేస్తావే, అది ఎక్కడో నీకు దూరం లేదు, నీ హృదయంలోనే ఉంది. ఈ రమణ మహర్షి గారు చెప్పింది హృదయ విద్య, ఆత్మ విద్య. ఇదేంటది, ఆ హృద్గుహ, ఆ హృదయాన్ని ఏమో గుహ, ఆ హృదయాన్ని భగవాన్ ఏమంటుంటారు, అది గుహవయ్యా, అది ఏమంటారు, అది గుహ. నువ్వు అక్కడే ఉన్నావు, నీ మూలం అక్కడే ఉంది. నీ మూలం ఎక్కడ ఉంది, నీ మూలం ఎక్కడ ఉందనుకుంటున్నావు, నీ హృదయం గుహలోనే నీ మూలం ఉండవయ్యా. ఆ మూలం తెలుసుకో, ఇంకా నువ్వు చేయి, నువ్వు సాధించవలసింది అంటే ఏమీ లేదు. నీ మూలం ఎక్కడో నీకు దూరం లేదు, నీకు బయట లేదు, నీ గుహలో ఆ మూలాన్ని తెలుసుకో. ఆ మూలాన్ని తెలుసుకోకుండానే అది సాధించాను ఇది సాధించాను నువ్వు అనుకున్నప్పటికీ, దానివల్ల పుణ్యం వచ్చినప్పటికీ, ఆ పుణ్య ఫలితం అయిపోయిన తర్వాత నేను మాదేపట్నం పంపేస్తారు అయ్యా, అది శాశ్వతం కాదు అయ్యా. అయ్యేవి కాడ శాశ్వతం కాదు. నీ హృదయంలో ఒక గుహ ఉంది, ఆ గుహలోనే నీ యొక్క మూలం ఉంది. నీ హృదయంలో ఒక గుహ ఉంది, భగవాన్ చెప్పే పద్ధతి చూడండి. నీ హృదయంలో ఒక గుహ ఉంది, ఆ గుహలోనే నీ మూలం ఉంది. దానికని నేను ఎరుక పడితే, అది నీకు కనుక వ్యక్తమైతే, నువ్వు ఇంక పునర్జన్మ లేదు, ప్రకృతిలోకి నువ్వు రావాల్సినటువంటి పని లేదు, ఈ జన్మ మరణ ప్రవాహంలోకి నువ్వు రావాల్సినటువంటి పని లేదు, నీకు ఇంకా శోకం లేదు, నీకింకా శోకమే లేదు. సూర్యుడు ఏ విధంగా అయితే చీకటిని చూడలేడు, అదేవిధంగా హృదయ గుహలో ప్రవేశించిన వాడికి దుఃఖం నశిస్తుంది, అశాంతి నశిస్తుంది. దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్పడానికి నేనెంతకన్నారు మహర్షి. ఏ వస్తువుని తెలుసుకున్నాక నీకు అమృత స్థితి కలుగుతుందో, ఆ వస్తువు ఎక్కడుందో నీకు తెలిసిన విషయాన్ని చెప్పడం నేనెందుకు? నీకు తెలియని విషయం నీకు అందేది చెప్పడానికి కదా నేను ఉన్నది. ఇది మీ కుడి చెయ్యి, ఇది మీ ఎడం చేయని చెప్పడానికి నేనెందుకు? ఎక్కడో దేవుడు ఉన్నాడని చెప్పడానికి నేనెందుకు? నీకు తెలుస్తాను కదా ఎక్కడో వైకుంఠంలో దేవుడు ఉన్నాడని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, అది చెప్పడానికి నేనెందుకు? మనం అందరం మాదే పట్ల ఉన్నాం, నారాయణుడు వైకుంఠంలో ఉన్నాడు, ఇది అందరూ మనకు తెలుస్తుంది కదా, ఇది చెప్పడానికి ఋషులు ఎందుకు? ఇంకా నదిలో స్నానం కంటే, ఒక విగ్రహాన్ని పూజించడం కంటే ఒక జ్ఞాని యొక్క దృక్కు, ఒక జ్ఞాని యొక్క చూపు అత్యంత బలీయమైనది. నదిలో స్నానం కంటే, విగ్రహాన్ని ఆరాధించడం కంటే కూడా ఈ రెండు కూడా జ్ఞాని యొక్క చూపు ముందు సరికావని నేనే చెప్పటం లేదు, కొంతమంది పెద్దలు చెబుతాంటే విన్నాను. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, విషయానికి పరిశుద్ధి పరిచే శక్తి ఉంది, అది నిజమే నువ్వు చెప్పేది, పెద్దలు చెప్పిన మాట నిజమే. అంటే నీ శుద్ధిని చేసి జ్ఞాని యొక్క చూపు నిన్ను శుద్ధిని చేస్తుంది, జ్ఞాని యొక్క చూపు నేను శుద్ధిని చేస్తుంది. అయితే అది వెంటనే నీకు జరగకపోవచ్చు. ఒకసారి ఒక జ్ఞాని చూచాడనుకోండి మీకు, దాని యొక్క గుణం, దాని యొక్క ప్రయోజనం నీకు వెంటనే తెలియకపోవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఫలితం వచ్చేటప్పటికి. కానీ దాని యొక్క చూపు చూపే, ఆ జ్ఞాని యొక్క చూపు చూపే, దాని అనుగ్రహం అనుగ్రహమే. కానీ వెంటనే ఇమ్మీడియట్ రిజల్ట్ నీకు రాకపోవచ్చు. మనం పొయ్యిలో పొడవలు చూడండి, కొన్ని కొన్ని మనం అంటించేప్పటికి వెంటనే ఎరుగుతాయి, విప్పి చూపించేప్పుడు ఎరుగుతాయి. కానీ నువ్వు కొన్ని నాలుగు పది అగ్గి పొడలు ఖర్చు అయితేనే కానీ పొడల వెలగదు. అంచేత ఆ జ్ఞాని యొక్క చూపు చూపే, అనుగ్రహం అనుగ్రహమే. కానీ కొంతమంది తొందరగా దాన్ని పట్టుకుంటారు, కొంతమంది చాలా ఆలస్యంగా పట్టుకుంటారు. కొంచెం కాలమే తేడా, కానీ అంతకంటే ఏం లేదు. దాని ప్రభావం మటుకు ఊరికే పోదు, దాని ప్రభావం మటుకి ఊరికే పోదు. మీరు మహాత్ముని దర్శించడం వల్ల వచ్చే ప్రయోజనం, దాని ప్రభావం ఊరికే పోదు. కొంతమంది 10 రోజుల్లో నా తేడా తెలుస్తుంది, కొంతమందికి 10 సంవత్సరాల్లో తేడా తెలుస్తుంది. ఆ దర్శించినటువంటి ప్రయోజనం కానీ, వారి చేత నువ్వు చూడబట్టం అనే ప్రయోజనం కానీ, మహర్షుల చేత మనం చూడబట్టం అనేటువంటి ప్రయోజనం కానీ, ఆ దర్శించడం వల్ల ప్రయోజనం కానీ, వారితో సంభాషించడం వల్ల వచ్చే ప్రయోజనం కానీ, అది ఊరికే పోదవయ్యా. కొంతమందికి వెంటనే దాని ప్రభావం తెలుస్తుంది, కొంతమందికి స్లోగా తెలుస్తుంది, కొంతమందికి 10 సంవత్సరాలు కానీ తిరిగిపోవచ్చు. దాని ప్రయోజనం ప్రయోజనమే, అది ఊరికే పోదు, అది ఊరికే పోతుందని మీరు అనుకోవచ్చు. అర్థం వచ్చింది. మహర్షుల సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు, అవతార పురుషుల యొక్క సన్నిధిలో మీరు కూర్చున్నప్పుడు ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది, ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. అదేంటిది? అది ఒక డిఫరెంట్ వరల్డ్, వేరుగా ఉంటుంది. ఆ ప్రభావమే వేరు, ఆ ప్రభావమే వేరు. కానీ గుర్తించడానికి మీకు కొంత టైం పట్టవచ్చు. ఇది మహర్షి యొక్క సన్నిధానంలో మనస్సు అణుగుతుంది. మీరు ఎంతో కష్టపడి అణుచుకోలేని మీ మనస్సుని, మీకు అర్థమవుతుంది, మహర్షి యొక్క సన్నిధిలో అణుగుతుంది. మీకు రహస్యం చెప్తాను. ఆ గోపికలు, కృష్ణుడు, వాళ్ళకు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం బాగా. కృష్ణుడు అంటే గోపికలకు ఇష్టం. గోపికలు అనే వారు ఒక ఆలు, నువ్వు మమ్మల్ని మర్చిపోయానని నిన్ను మర్చిపోవని. మీకు అర్థమవుతుంది, గోపికలు కృష్ణుడు కలిసి ఉన్నారనుకోండి, ఎవడొకడు మీతో మాట్లాడి పనుందని కృష్ణుడి దగ్గరికి వస్తాను తిట్టిపో సోరీ గోపికలు అందరూ. ఇప్పుడు గోపికలు కృష్ణుడు చోట ఉన్నారనుకోండి, ఎవడని వచ్చి కృష్ణుడు తెలియని మీతో మాట్లాడి పనుందాలో వీధిలోకి రమ్మంటారు అనుకోండి, ఆయన తిట్టిపోసేవారు. ఎవరినండి? వచ్చినవాడిని తిట్టేవారండి, కృష్ణుడిని తిట్టేవారు కాదు, ఈయన తిరిగే బాగున్నాడు, ఆ వచ్చేవాడిని తిట్టేవారండి. అంటే దీని అర్థం ఏంటంటే, గోపికలు కృష్ణుడు అంటే గోపికలు హృదయంలో ఉన్నది ఎవరు? కృష్ణుడే. ఆ గోపికలు ఉన్నది హృదయంలో ఎవరు? గోపుడు హృదయంలో ఉన్నది కృష్ణుడే. అంటే ఏంటండి, ఆ గోపికల హృదయంలో ఉన్నది ఎవరు? ఆత్మ. గోపికల హృదయంలో ఉన్నది ఎవరు? ఆత్మ. కళతో చూస్తుంటే ఆత్మ కనిపిస్తుంది, లోపల చూస్తే ఆత్మ, బయట చూస్తే ఆత్మ. ఈ ఆత్మే మళ్ళీ కృష్ణుడిగా కనిపిస్తున్నాడు బయట. నీకు అర్థం చేసుకోండి, ఈ లోపల ఉన్న ఆత్మే కృష్ణుడిగా కనిపిస్తున్నాడు, మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఆత్మ, కళ్ళు తెస్తే ఆత్మ. ఆనందంలో పడి కొట్టుకుపోయారు గోపుడు. వాళ్ళ అదృష్టం చూసి కృష్ణుడు ఎలా ఉన్నాడు? వాళ్ళ అందరి హృదయాల్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. కళ్ళు మూసుకుంటే ఆత్మ, కళ్ళు తెరి చూసేటప్పుడు ఆత్మ, కళ్ళు తెరిస్తే ఆత్మ, కళ్ళు మూస్తే ఆత్మ. ఆత్మలో ఏముంది? సుఖం ఉంది, శాంతి ఉంది. ఆ శాంతి సాగరంలో, ఆ సుఖ సముద్రంలో ఈజు దాడారు, కొట్టుకుపోయారు. వాళ్ళ వైభవం అది, ఆ గోపికల యొక్క వైభవం అది. కళ్ళు మూసుకుంటే ఏమొచ్చింది? ఆనందం వచ్చేది. ఒకవేళ కళ్ళు తెరి చూశారనుకోండి, ఎవరు కనిపించేవాడు? ఆత్మే, కృష్ణుడు రూపంలో కనిపించేది. బయట చూస్తే ఆనందం, లోపల చూస్తే ఆనందం. ఆనందమే ఆనందము, శాంతే శాంతి, సుఖమే సుఖం. అది గోపుల యొక్క ఆనందం. కృష్ణుడి ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూసిరండి అని పంపివారు ఎవడైనా. కృష్ణుడు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూసిరండి అని పంపివారు. వీళ్ళు అనుకున్నారు అటండి, వాడు పంపేవాడికి ఇష్టం లేకుండా పంపుతున్నప్పటికీ పరమాత్మ దర్శనం అవుతుందని వీళ్ళు సంతోషించాడు. మీకు అర్థమవుతానండి, ఆ పంపేవాడు ఆ కృష్ణుడు అంటే ఏం చేస్తున్నాడో చూసి రండి అయ్యా, అని ఒకటి నౌకర్ల పాలేళ్ళు ఉన్నారనుకోండి, ఒక యజమానికి పాలేళ్ళు ఉన్నారనుకోండి, ఆ యజమానికి కృష్ణుడు అంటే ఇష్టం ఉండదనుకోండి, ఆ పాలేని కాకేశాడు ఏమో కృష్ణుడు అక్కడ ఉన్నాడు గదిలో ఉన్నాడు ఏం చేస్తున్నాడు చూసి, లేదా మాదేపట్నం ఉన్నాడు లేదా నరసాపురం ఉన్నాడు నీకు అర్థమవుతుంది, లేదా ఆకిమిల్లో ఉన్నాడు ఇది చూసిరావయ్యా ఇది చూసిరా ఏం చేస్తున్నాడో చూసిరా అని కూడా యజమానులు వాళ్ళు ఏమనుకుంటుంది, వీడు ఇష్టం లేకుండా పంపుతున్నారు మన యజమాని, కానీ పరమాత్మ దర్శనం అవుతుంది ఇది ఒక మనకు లాభమని వాళ్ళకి అనిపించేదట, వాడు కృష్ణుడు ఆ పంపే వాళ్ళు ఇష్టం లేకుండానే పంపుతున్నారు, కానీ ఇక్కడ ఏముందో ఆత్మదర్శనం అవుతుంది, ఏమవుతుంది ఇక్కడ ఆత్మదర్శనం అవుతుంది. అయితే మహర్షి యొక్క సన్నిధిలో మనస్సు నిశ్చలం అవుతుంది, మనస్సు నిశ్చలం అవుతుంది, నిర్మలం అవుతుంది, శాంతం అవుతుంది, అది కుదిరి పడుతుంది, మనస్సు కుదిరి పడుతుంది అయ్యా. సమాధి అవస్థ వచ్చేస్తుంది, ఏమొచ్చేస్తుంది మహర్షి యొక్క అనుగ్రహం వల్ల, భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు సమాధి స్థితి కూడా కలుగుతుంది, నీకు లోపల నా వస్తువు తాలూకు అనుభవం కూడా నీకు తెలుస్తుంది. అంటే అందులో కదలకుండా ఉండాలంటే ఒకసారి నీకు అంటే కొంత అభ్యాసం చేస్తే అంటే లోపల నీ హృదయంలో ఉంటుంది వస్తువుకు సంబంధించిన రుచి నీకు తెలుస్తుంది, ఆ గురువు అనుగ్రహంతో పాటు కొంచెం అభ్యాసం చేస్తే, కొంచెం ఎక్కువ కాదు కొంచెం కనుక అభ్యాసం చేస్తే హృదయ స్థానంలో నువ్వు స్థిరపడిపోవచ్చు. నీకు నీ హృదయంలో ఉన్న వస్తువు ఆ గురువు అనుగ్రహంలో ఎంతో కొంత తెలుస్తూ ఉంటుంది, నువ్వు కొంచెం అభ్యాసం చేస్తే అది నిలకడగా ఉండిపోవచ్చు, స్థిరంగా ఉండిపోవచ్చు, చిరకాలం అక్కడ ఉండిపోవచ్చు, స్థిరంగా ఉండిపోవచ్చు అయ్యా. నువ్వు కొంచెం అభ్యాసం చేస్తే ఆ వస్తువు ఆ స్థానం నీకు దొరుకుతుంది. ఏ స్థానం? ఆత్మస్థానం నీకు దొరుకుతుంది. గురువు యొక్క శరీరం దగ్గర కూర్చుంటే మాకేమైనా ఉపకారం ఉందా అంటున్నాడు, గురువుకి దగ్గరలో కూర్చుంటే మాకేమైనా ఉపకారం ఉందా అని అడుగుతున్నాడు. ఎవరండి ఈ భక్తులు అడుగుతున్నాడు. భగవాన్ ఏమంటున్నారంటే అంటే భౌతికంగా సమీపంగా ఉండటం కంటే నువ్వు అడిగేది భౌతికంగా సామీప్యంలో కూర్చోంటాం అలా కూర్చోవడం గురించి కదా నువ్వు అడిగేది, దాని దాని వల్ల ప్రయోజనం ఏముంది, మనస్సు ముఖ్యం అంటున్నారు. అంటే శరీరాల దగ్గర కూర్చుని మనసులో దూరంగా ఉండటం కంటే, భగవాన్ చెప్పేది ఏంటి, శరీరాల దగ్గర కూర్చుని మనసులో దూరంగా ఉండటం కంటే శరీరాలు దూరంగా ఉన్న మనస్సుతో మనసులు దగ్గరగా ఉంటే, అంటే మనసుతో గురువుతో మానసికమైన అనుబంధం పెట్టుకుంటే నీకు ఎక్కువ ప్రయోజనం వస్తుంది అయ్యా. అంటే శరీరాల దగ్గరగా ఉంటే ముఖ్యం కాదు, నీకు అర్థం? యేసుక్రీస్తు అన్నాడు మీ పొరుగు వారు ఎవరు అన్నాడు. ఇప్పుడు పర్వతం అడుగుతాం అనుకోండి, మీ పొరుగు వారు మా పొరుగు వారు మాస్టర్ ఉన్నారండి, లెక్చరర్ గారు ఉన్నారు, వారు ఉన్నారు, వీరు ఉన్నారని చెప్తారు. నీ పొరుగు వారు ఎవరంటే ఎవరి మనస్సులో నీ క్షేమాన్ని కోరుతున్నారు, వారు రష్యాలో ఉన్నా నీకు పొరుగు వారు అన్నారు. నీ పొరుగు వారు అంటే మీ ఇంటి పక్కన ఉండడం కాదు అర్థం. ఎవరైతే రష్యాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, మెడ్రాస్లో ఉన్నా, ఎవరైతే నీ క్షేమాన్ని కోరుతున్నారో వారు నీ పొరుగు వాళ్ళు. కొంతమంది ఇంటి పక్కన ఉంటారు, వాళ్ళు మస్తు మనల్ని అస్తమానం తిడతా ఉంటారు, మీకు అర్థమవుతుందా? అది ఆడు పొరుగు వాళ్ళు కాదు. ఎవరైతే నీ క్షేమాన్ని కోరుతున్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, నీ పొరుగు వాళ్ళతో సమానం. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పేది అంటే గురువు యొక్క శరీరం దగ్గర కూర్చోవడం ముఖ్యం కాదు, గురువు యొక్క శరీరం దగ్గర కూర్చోవడం ముఖ్యం కాదు, శరీరాలు ఎక్కడున్నా, ఈ శవాలు ఎక్కడున్నా, దేహాలు ఎక్కడున్నా, మానసికమైన అనుబంధం ముఖ్యం. శరీరాలు దగ్గరగా ఉండి మనసులు దూరంగా ఉండటం కంటే శరీరాలు దూరంగా ఉండి మనసులు దగ్గరగా ఉండటం మంచిది. కొంతమంది ఒకే ఇంట్లో ఉంటారు, మీకు శవాలు మటుకు ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఒకరికంటే ఒకరికి ఇష్టం ఉండదు, మీరు మనస్సు ఎక్కడ ఉంటుంది, వారి మనస్సు ఎక్కడ ఉంటుంది, నీకు అర్థమవుతుంది. కానీ శవాలు మటుకు ఒకే ఇంట్లో ఉంటాయి, ఒకసారి కోపంలో కూడా మౌనంగా ఉంటూ ఉంటారు వాళ్ళు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదనుకోండి, కోపంగా ఉంటారు అనుకోండి, దానివల్ల కూడా మౌనంగా ఉంటారు, అది మౌనం అనుకోకండి. ఎవరైనా అంటే ఇష్టం ఉండదనుకున్న వాళ్ళతో మాట్లాడటం మానేస్తాను అనుకోండి, అది మౌనం. అటువంటి చింగర గొడవలోకి వెళ్ళొద్దు, అరే భగవాన్. ఇప్పుడు అంటే మౌనం అంటే అది కాదు అయ్యా, మౌనం అంటే అది కాదు, అంటే మనస్సు ప్రధానం. ఈ జీవుడు మనస్సునే జీవుడు అంటారు, మనస్సునే ఈ జీవుడు అంటారు. అంటే గురువు ఏం చేస్తాడంటే ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత ఈ బంధువులందరూ వదిలేస్తారండి ఆ శరీరాన్ని. బంధువులు మర్చిపోతారు, స్నేహితులు మర్చిపోతారు. మీరు ఎవరికైనా సంపాదించి 400 ఎకరం ఇచ్చారనుకోండి, ఆడు కూడా 4 రోజుల్లో మర్చిపోతాడు. ఇంకా మర్చిపోకుండా ఉన్నవాడు గురువు అక్కడ. ఆ జీవుడు ఏ శరీరంలోకి వెళ్ళాడు, వాడికి ఏ పునర్జన్మ వచ్చిందో, ఎక్కడ ఉన్నాడో, ఆడు హృదయంలో ఉన్న గురువుని తెలిసే వరకు జన్మ జన్మలకు వాడిని వెంటాడుతూ ఉంటాడు, వాడి గురువు అంటే. పూర్వజన్మల్లో మనకి ఏ సంబంధం లేకుండానే మనం కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. భగవాన్ ఏమన్నారు, పూర్వజన్మల్లో మనం ఏమి సంబంధం లేకుండానే పూర్వజన్మలో ఇక్కడ మనం కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. లోకంలో అనేక కోట్ల మంది ఉన్నారు, అందరూ నా దగ్గరకు వచ్చారా? జన్మాంతరంలో ఎవరికైతే నాతో అనుభవం ఉందో వాళ్ళు మాత్రమే నా దగ్గరకు వచ్చారు. లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు జీవకోటి, కోట్లు వచ్చారు నా దగ్గరికి రాలేదు. ఆ జన్మాంతరంలో ఎక్కడో ఏదో ఏ సంబంధం ఉందో, ఏదో సంబంధం ఆ సంబంధం నా దగ్గరికి తీసుకొచ్చింది. అంటే ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? అంటే జీవుడు తరించే వరకు వాడిని వెంటాడుతూనే ఉంటాడు గురువు. అంటే గురువు ఏ స్థానాన్ని అయితే పొందాడో ఆ స్థానం పొందే వరకు వాడిని విడిచిపెట్టడం అయ్యా, అది గురువు. గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం. గురువు అంటే ఏంటి? గురువు అంటే ఆత్మ, గురువు అంటే ఆ చైతన్యం. అంటే శరీరం శవం ఊడిపోయిన తర్వాత కూడా ఇవన్నీ మన శవ సంబంధాలు, మన చుట్టరకాలు, మన స్నేహాలన్నీ ఏంటి? శవ సంబంధాలు. కానీ ఇతరు గురువు అతీతుడు. గురువు అతీతుడు. నీ మనస్సు బాగుపడి, నీ మనస్సును సంస్కరింపజేసి, ఎంత బరువైన వాసనలు ఉన్నా, దొంగ పెద్ద పెద్ద దొంగల లాంటి వాసనలు నీ మనస్సులో ఉన్నా, వాటిని కెలికి బయటికి తీసి నేను పరిశుభ్రం చేసి నేను తరింపజేసి వరకు అవసరమైతే వేలాది జన్మలు వెంటాడుతూ ఉంటాడు వాడు గురువు. ఒక నువ్వు మురికిగా ఉన్నావనుకో, నీ పిల్లవాడు ఎవడని మురికిగా ఉన్నావనుకో, నేను అసహించుకోవచ్చు, నీ పిల్లవాడిని మీరు అసహించుకోరు. వాడికి స్నానం చేస్తారు, వాడి మట్టి అంతా తీసేస్తారు, వాడికి స్నో రాస్తారు, పౌడర్ రాస్తారు. అయితే గురువు ఏమని అసహించుకోడు, గురువు ఏమని అసలు ఆయన శుభ్రపరిచి అది బాగుపడే వరకు గురువు వాడిని విడిచిపెట్టడు. వాడే మహాగురువు, వాడే మహాజ్ఞాని. అడిగేవాడు ఏమడుగుతున్నాడంటే, గురువు సహాయం మీరు అవసరం అంటున్నారు, పెద్దల సహాయం అవసరం అంటున్నారు, శాస్త్రాల సహాయం అవసరం అంటున్నారు, ఎంతవరకు అవసరం అని. మనకి డాక్టర్ సహాయం ఎంతవరకు ఉండాలి, మనకు రోగం తగ్గే వరకు డాక్టర్ సహాయం అవసరం, నీకు అర్థమవుతుంది. అదేవిధంగా నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానం నశించే వరకు వీళ్ళందరూ సహకారం నీకు అవసరమే. అజ్ఞానం ఉన్నని చెప్పు అనుమానాలు వస్తాయి, అజ్ఞానం ఉన్నని చెప్పు సందేహాలు వస్తాయి. అంటే సందేహాలు అణిగే వరకు, అనుమానాలు అణిగే వరకు, ఈ డౌటింగ్ తామస్సులు అణిగే వరకు, ఇది భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, పూర్తిగా నమ్ముదామని మన విశ్వాసం పెంచుదాం అనుకునే ప్రయత్నం చేసేవాడికి మళ్ళీ మనకే అనుమానం వస్తూ ఉంటుంది, ఉన్న విశ్వాసం ఊడిపోతూ ఉంటుంది. అంచేత లోపల నీకు అనుమానాలు వస్తున్నంతకాలం, సందేహాలు వస్తున్నంతకాలం, లోపల నీకు అజ్ఞానం ఉన్నంతకాలం గురువు యొక్క సహాయం అవసరం, పెద్దల యొక్క సహాయం అవసరం. నీ వాసనని, నీ తెలివి తక్కువతనాన్ని, నీ అమాయకత్వాన్ని కేవలం నీ కృషి వల్లే పోదవయ్యాయి. నీకు అమాయకత్వం కనుకో, నీకు కొంచెం తెలివితేటలు తక్కువ అనుకో, వాసనలు ఎక్కువగా బలంగా ఉన్నాయనుకో, నువ్వు ప్రయత్నం చేయొచ్చు. ఎంతోకొని తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటల వల్ల, నీ ముక్కు మూసుకోవటం వల్ల, నీ ధ్యానం వల్ల, నీ సాధన వల్ల నీ తెలివి తక్కువతనం పోదు, నీ యొక్క వాసన నశించదవయ్యా. ఈశ్వర అనుగ్రహం అవసరం, మహర్షి యొక్క అనుగ్రహం అవసరం, గురువు యొక్క అనుగ్రహం అవసరం, పెద్దల యొక్క అనుగ్రహం అవసరం. నువ్వు ఎంతో కొంత సాధన చేస్తున్నావు, నేనే జపం చేసుకుంటున్నానండి, ధ్యానం చేసుకుంటున్నానండి, అంతా నేనే సాధించగలను ఇలా అనుకోకు. నీ జపం అవసరమే, నీ ధ్యానం అవసరమే, కానీ ఆ వాసన నశించడానికి, నీ అజ్ఞానం నశించడానికి, నీ తెలివి తక్కువతనంలోంచి నిన్ను విడిపించడానికి గురువు యొక్క సహకారం అవసరమే, గురువు యొక్క సహకారం అవసరమే. ఇంచేదంటే ఎవరైనా పెద్దలను చూసే వరకు మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం, ఆ పెద్దలను చూశాక మనకు తెలుస్తుంది మనకు తెలివి తక్కువతనం, అప్పటి వరకు మనకు తెలియదు. కొంతమంది రోగం ఉన్న వాళ్ళు కూడా రోగం లేదని అనుకుంటూ ఉంటారు, ఎక్స్రే చూశాకే తెలుస్తుంది వాడికి ఎంత రోగం ఉందో. అలాగే చైతన్య స్థాయిలో మనకంటే పెద్దలను చూసినప్పుడు తెలుస్తుంది మన తెలివి తక్కువతనం. మనకంటే పెద్దల దగ్గరికి మనం వెళ్ళాం, మనకంటే తెలుగు తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిద్ధమవుతూ ఉంటారు దానికి. ఇంకే మనకంటే తెలుగు తక్కువ వాళ్ళు వెళ్ళి మనం పొగుడుతూ ఉంటారు కదా, అది చూసి వాళ్ళని చూసి మనం సంతోషించడం, మనం చూసి వాళ్ళు సంతోషించడం, మన అహంకారానికి ఏదో మేత వేస్తూ ఉంటారు వాళ్ళు. మహర్షుల దగ్గర కూర్చున్నప్పుడు, యోగ్యుల దగ్గర కూర్చున్నప్పుడు, అవతార మనుషుల దగ్గర కూర్చున్నప్పుడే నీ అమాయకత్వం నీకు తెలుస్తూ ఉంటుంది, నీ తెలుగు తక్కువతనం నీకు తెలుస్తూ ఉంటుంది, నువ్వు పొందవలసింది ఏంటో కూడా నీకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ దర్శనం లేనప్పుడు నాకు అన్నీ నాకు తెలుసు, నేను అన్నీ పొందవలసింది ఏదో పొందాను నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ ఆ మహాత్ముని దర్శనం చేసినప్పుడే తెలుస్తుంది నీలోని మైనస్ పాయింట్లు ఏంటో, నువ్వు తొలగించుకోవలసింది ఏంటో, నీలోని బలహీనతలు ఏంటో, నీలోని లోపాలు ఏంటో, ఇవన్నీ మహాత్ముని దర్శనంలో నీకు తెలుస్తూ ఉంటాయి. అంటే శాస్త్రంలో ఏమని చెప్పాడంటే, ముందు సత్పురుషుల సహవాసం తర్వాత చూడొచ్చు. నీకు దుష్టులతో సహవాసం కనుక ఉంటే ఎన్ని రకాల ప్రయత్నం చేస్తే బాగుంటుందో అన్ని రకాల ప్రయత్నం చేసి ఆ దుష్ట సహవాసం విడిచిపెట్టే అవసరమైతే అబద్ధాలు కూడా చెప్పాను. ఇది శాస్త్రంలో ఉంది. ఏంటంటే సత్పురుషుల సహవాసం అటుంచు, అసలు ప్రస్తుతం నీకు ఏదైనా దుష్ట సహవాసం ఉంటే ఆ దుష్ట సహవాసంలోంచి బయటకు రావటానికి ఎన్ని రకాల ప్రయత్నం చేయాలంటే అన్ని రకాల ప్రయత్నం చేసి నువ్వు బయటకు రా. ఏంటంటే దుష్ట సహవాసం నీ మైండ్ పొల్యూట్ చేస్తుంది, నీ మనసును కలుషితం చేసేస్తుంది, విషయాన్ని ప్రాపర్గా గ్రహించే శక్తి నీకు లేకుండా చేసేస్తాడు దుష్టుడు. అంటే మన హృదయంలో సత్పురుషుల్ని ధ్యానం చేస్తూ ఉండాలి. షేక్స్పియర్ ఏం చెప్పాడు, ఏం చెప్పాడు అమ్మ పార్వతి, గీమీ ఏ గుడ్ మ్యాన్, గీమీ ఏ నోబుల్ మ్యాన్, గీమీ ఎన్ ఎగ్జాల్టెడ్ సోల్, గీమీనే ఎన్ ఎగ్జాల్టెడ్ సోల్, గీమీ ఏ ప్యూర్ మ్యాన్, ఐ విల్ కీప్ హిమ్, ఐ విల్ లాడ్జ్ హిమ్ ఇన్ మై హార్ట్. అది గోడకు తగిలించుకోడట్టు షేక్స్పియర్, ఈ బొమ్మలను గోడలకి తగిలించుకోడట్టండి. ఎవడైనా ఒక పవిత్రుని, అంటే ఒక నిర్మలమైన హృదయం గలవాడిని నాకు చూపించు, వాడిని గోడకు తగిలించుకొని పోయా నా హృదయంలో దాచుకుంటాను అన్నాడు షేక్స్పియర్. ఇచ్చేది వాడు ఆ హృదయంలో దాచుకోవటం వాడు పవిత్రుడైపోతాడు. ఇప్పుడు గోడల మీద పుట్టుకోలు, ఎందుకంటే మనం పరాగ్గా ఉంటాం అనుకోండి, అలాగే తిరిగి ఎప్పుడూ సడన్గా పుట్టడానికి చూస్తాం, పుట్టడం చూసేవాడికి ఈశ్వరుడు జ్ఞాపకం వస్తాడు, అప్పుడు మళ్ళీ ఈశ్వరుని స్మరిస్తాం, ఈశ్వరుని స్మరిస్తాం, అప్పుడు మనసులో దోషాలు రాలిపోతూ ఉంటాయి. ఒక నీకు సాధన వల్ల నీ మనసులో ఉండటం లేదనుకో, నీవు జపం చేసుకోవటం వల్ల నీ మనసు నీకు స్వాధీనంలోకి రావటం లేదనుకో, అంటే సత్పురుషుల సహవాసం చేయటం వల్ల, సత్పురుషుల యొక్క సహవాసం చేయటం వల్ల నీ మనసు వాళ్ళ యొక్క సమక్షంలో వాళ్ళ సన్నిధానంలో వారితో సంభాషించటం వల్ల నీకు అర్థమవుతుందా, వారి యొక్క అనుగ్రహం వల్ల నీకు తెలియకుండా నీ మనసు నీకు స్వాధీనంలోకి వస్తుంది. అది సత్పురుషులతోటి సహవాసంలో వచ్చే నీకు లాభం. ఎక్కడైనా మల్లెపూలు చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం అనుకోండి, ఆ మల్లెపూలు చెట్టు దాని వాసన మనకు మామూలుగా వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేస్తా అనే సన్నిధానంలో ఉన్నాం. అలాగే సత్పురుషుల సహవాసంలో వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తాయి, వాళ్ళ యొక్క తరంగాలు నీ మీద పనిచేస్తాయి, అంచేది నువ్వు బాగుపడతావు. నువ్వు ప్రయత్నం చేసి నీ మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతే, నీ మనస్సును అదుపులో పెట్టుకోవడానికి, నీ మనస్సును కంట్రోల్లో పెట్టుకోవడానికి నీ జపం యొక్క సహాయం సరిపోకపోతే, నీ ధ్యానం యొక్క సహాయం సరిపోకపోతే సత్పురుషుల సహవాసంలో అది సాధ్యమే. ఉన్నదల్లా అనుగ్రహమే, ఉన్నదల్లా అనుగ్రహమే. మీరు ఏదైనా ఒకవేళ పొందారనుకోండి, మా తిరిగిదేటల వల్ల మేము పొందామని అనుకోకండి, దేవుని అనుగ్రహం వల్ల ఇది పొందామనుకోండి. మళ్ళీ మా తిరిగిదేటల వల్ల మేము పొందామంటే మీకు పౌరవత్వం పెరిగిపోతుంది. భగవాన్ ఏమంటున్నారంటే, ఒకవేళ ఏదైనా మీరు పొందారనుకోండి అనుకోండి, మీకు ఏదైనా మంచి కలుగుతుంది అనుకోండి, ఏ విషయంలోనైనా ఏదో ఈశ్వర అనుగ్రహం అనేది కలుగుతానని ప్రసాదం అనుకోండి, ఇది మా తెలివితేటల వల్ల మా సాధన వల్ల వచ్చింది కానీ దేవుడెవడు అలా అనుకోకండి. వాడు మీద తిరగబడకండి, ఎవరి మీద, మా తెలివితేటల వల్ల నేను జపం చేసుకుని నేను ధ్యానం చేసుకుని సాధించాం కానీ దేవుడెవడు, ఋషి ఎవడు, యోగి ఎవడు, గురువు ఎవడు, అలాగే అలా తిరగబడకండి. ఇది ఆయన ప్రసాదమే. మీ మనస్సు ఒకవేళ చల్లగా ఉంటే, ఇది మా ధ్యానం చేయటం వల్ల ఈ ప్రసాదం వచ్చింది అనుకోకండి, ఇది ఈశ్వర అనుగ్రహం, ఇది గురువు అనుగ్రహం, ఆత్మానుగ్రహం, చైతన్యం అనుగ్రహించింది, పరమాత్మ మనం అనుగ్రహించాడు, అనుగ్రహించడం వల్ల మాకు ఈ ప్రసాద బుద్ధి కలిగింది, ఈ శాంతి కలిగింది మనకి అనుకోండి. కానీ కేవలం మా సాధన వల్ల ఇదంతా వచ్చేసిందని మీరు అనుకో, మా సాధన వల్ల మీ ఇదంతా వచ్చేసింది అనుకుంటే మీకు తప్పనిసరిగా గర్వం పెరిగిపోతుంది. ఏం పెరుగుతుంది, గర్వం పెరిగిపోతుంది. అంటే సర్వసాధారణంగా మనిషికి అసలు అన్నీ ఉన్నవాడు మా అటు వదిలి ఏమి లేని వాళ్ళు కూడా గర్వం వస్తూ ఉంటుంది, అది ఆశ్చర్యం ఉండే. అడుగు తాడుగు బొమ్మరం ఉండదు, ఆడికి గర్వం ఉండే. ఇప్పుడు బాగా వాళ్ళకి ఏదో చదువు ఉంది, డబ్బు ఉంది, వాళ్ళు గర్వపడుతున్నారంటే ఇప్పుడు అనుకున్నాం ఏదో కారణం ఉంది, వాళ్ళ కారణం ఉంది, ఇప్పుడు గర్వం వస్తాం. ఏమి లేదు, తాడు ఉండదు, బొంగరం ఉండదు, అడుగు కొంప ఉండదు, ఆడికి గర్వం ఉండే. నేను కారణం ఏంటి అనుకుంటున్నారు, లోపల అజ్ఞానం ఉంది కదండి. ఇప్పుడు డబ్బు ఉన్నోడికి అజ్ఞానం ఉంటుంది, డబ్బు లేనివాడికి అజ్ఞానం ఉంటుంది, అజ్ఞానంలో ఆడికి ఏమి లేకపోయినా లోపల అజ్ఞానం ఉంటుంది కదా, దాన్ని బట్టి గర్వం వచ్చేస్తూ ఉంటుంది వాడు. ఆ గర్వం వచ్చిన మనిషికి దేహాభిమానం పెరిగిపోతూ ఉంటుంది, దేహబుద్ధి పెరిగిపోతూ ఉంటుంది, దేహబుద్ధి పెరిగి దేహబుద్ధి ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు ఆత్మబుద్ధి వాడికి దూరం అయిపోతూ ఉంటుంది. అంటే దేహబుద్ధి బంధం, ఆత్మబుద్ధి మోక్షం, ఇంకా ఏమి లేదు. ఏదో రోజు ఏదో మంగళవారం శుక్రవారం అందరికీ తలవ రోజు రాసి ఉందండి, ఏదో ఒక వారం, శుక్రవారం తప్పితే శనివారం, శనివారం తప్పితే ఆదివారం, అంటే ఏదో వారం వాడు చచ్చిపోతాడు అన్నది. ఆ చచ్చిపోయినప్పుడు వాడు ఏమనుకుంటాడు చెప్పండి, నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అనుకుంటాడు, అనుకుంటాడు కదండి. ఇప్పుడు మనకు కూడా ఏదో రోజున చావు వస్తుంది, ఆ చచ్చిపోయినప్పుడు ఏమనుకుంటామండి, నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అంటాడు అనమాట. ఎవడండి ఆ చచ్చిపోయేవాడు, ఈ కృష్ణుడు ఏమంటున్నాడు అండి, నీకు చావు లేదని, నువ్వు ఆత్మవు, నువ్వు ఆత్మవు, నీకు ఆత్మకు చావు లేదంటున్నాడు. వీడేమంటున్నాడండి, నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అంటాడు. ఇక్కడ కారణం ఏంటి చెప్పమంటే, ఈ దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాడు. వీడు ఏమనుకుంటున్నాడు, వీడు దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాడు కాబట్టి నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటున్నాడు. ఆ దేహాన్ని ఆత్మని కనుక బుద్ధి నీకు నశిస్తే కృష్ణుడు చెప్పింది ఎంత కరెక్ట్ అని నీకు అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు మీరు కోటి జన్మలు ఎత్తున మీకు తెలియదు. మీరు కోటి జన్మలు ఎత్తండి, మీ తలకాయల్ని గోడకేసి కొట్టుకోండి, మీరు దేహాన్ని ఆత్మ అనుకున్నంతకాలం మీకు కోటి జన్మలు ఎత్తినా మీకు అసలు నిజం తెలియదు. మీ హృదయంలో ఉన్న నిజం మీకు తెలియదు. నీ కోపానికి దేహమే కారణం, నీ కామానికి దేహమే కారణం, అన్నింటికి ఏదే కారణం, దేహమే కారణం అయ్యా. ఏదో రోజున శ్మశానంలో అది కాలి బూడిద అయిపోతుంది. ఆ దేహాన్ని నువ్వు ఆత్మ అనుకుంటున్నావు అయ్యా, ఆ దేహాన్ని నువ్వు ఏమనుకుంటున్నావు, ఆత్మ అనుకుంటున్నావు. నీకు ఆ బుద్ధి నశించే వరకు నీకు జ్ఞానం లేదు. ఆత్మ అంటే కేవలం దేహానికే పరిమితం చేసుకుంటున్నావు, ఆత్మ అంటే దేహమే అనుకుంటున్నావు. అంతకాలం కూడా నీకు మోహం కలుగుతుంది, వేదబుద్ధి కలుగుతుంది, అంచేది అంతకాలం కూడా నేను మరణం వెంటాడుతూ ఉంటుంది. ఎన్ని జన్మలు ఇస్తున్నా భగవంతుడు ఏమని చెప్పాడు కృష్ణుడి గీతలో, నువ్వు ఆత్మ అన్నాడు. చెప్పు ఊరుకున్నాడా, ఆత్మకి చావు లేదన్నాడు. మరి మనందరం చచ్చిపోయేప్పుడు నేను చచ్చిపోతున్నా అనుకుంటున్నాను చెప్పండి, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? ఇదే రోగం అంతా ఇక్కడ ఉంది. ఈ రోగం నీకు పరిష్కారం అయ్యే వరకు ఈ చక్రం నుంచి నువ్వు బయటకు రావడానికి అవకాశం లేదు. నువ్వు ఏ మతస్థుడైనా సరే, నీ గురువు ఎవడైనా సరే, ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే గొడవలకి 24 గంటలోనే మళ్ళీ గర్వాలు తెచ్చుకోవద్దు అన్నాడు. ఇవాళకలాగ పచ్చగా కనిపిస్తుంది, ఒక 2 రోజులు ఆగితే పచ్చగా ఉండి ఎండిపోతుంది. వీటిని చూసి గర్వపడకండి, మోహపడకండి, భేదబుద్ధి తెచ్చుకోవద్దు. అంటే నీ హృదయంలో నువ్వు వస్తువుతోటి సహవాసం చెయ్యి, హృదయంలో ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నం చెయ్యి, నీ హృదయంలో నిర్మలంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. నీ హృదయంలో ఉండగలిగితే అదే భక్తి, అదే జ్ఞానం, అదే ధ్యానం, అదే యోగం. రాబోయే జన్మలకన్నీ కారణాలు ఎక్కున్నాయి, మనసులో ఉన్నాయి. నీ మనస్సును హృదయంలో కనుక ముంచితే, హృదయంలో కనుక నిలకడగా ముంచితే, ఆ మనస్సు అంతా శుభ్రంగా శేషం లేకుండా కరిగిపోతుంది. అది ఏంటంటే, నీ మనస్సు హృదయంలో ఉండటానికి నీకు ఏకాగ్రత సహాయం చేస్తుంది, మౌనం సహాయం చేస్తుంది. ఏకాంతవాసం కూడా నీకు అవసరం, మౌనం కూడా కొంత అవసరం. ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడి మిగతా మాటలు తగ్గించి కూడా అవసరం. మాటల వల్ల పేచీలు ఎక్కువ వస్తాయి. 10 మందిలో కూర్చున్నప్పుడు మనం చాలా పెద్ద మనుషుల కింద కనిపిస్తాం, కానీ ఏకాంతంగా కూర్చున్నప్పుడు నీ మనస్సులో ఏముందో నీకు తెలుస్తూ ఉంటుంది. ఎక్స్రే తీసినట్టు తెలుస్తూ ఉంటుంది. 10 మందిలో కూర్చున్నప్పుడు నీకు తెలియదు. అంటే ఏకాంతవాసం అంటే మీరు అసలు బయటికి రాకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అని కదా నేను చెప్పింది. అంటే ఏకాంతవాసం కూడా కొంతవరకు నీకు సాధనకి ప్రయోజనం. అంటే హృదయంలో, ఇక భగవాన్ చెప్పేది ఏంటంటే, హృదయంలో మనస్సు డ్యూరేషన్ పెరగడం కోసం మీ ఏకాంతవాసం ఉపయోగపడుతుంది. మీ ఏకాంతవాసం నీకు ఉపయోగపడుతుంది. మీ మౌనం కూడా ఎంతో కొంత నీకు ఉపయోగపడుతుంది. నీ ఏకాంతవాసం నీకెంత సహకరిస్తుందో, నీ ధ్యానం నీకెంత సహకరిస్తుందో, నీ మౌనం నీకెంత సహకరిస్తుందో, సత్పురుషుడి సహవాసం కూడా నీ మనస్సు హృదయంలో నిలబడటానికి, హృదయాభిముఖంగా ప్రయాణం చేయడానికి సత్పురుషుడి సహవాసం కూడా అంతే సహకరిస్తుంది. రమణ మహర్షి గారు ఇంకో మాట చెప్పారు, మాట్లాడితే పోట్లాడికి దిగేవాడితోటి ఎక్కువ వాదన చేసేవాడితోటి సహవాసాలు చేయొద్దన్నాడు ఆయన. ఏం చేది, ఎక్కువ వాదన పెట్టుకుంటే అహంకారం పెరుగుతాం. మనం ఎదరి మనిషితో ఎక్కువ ఏదో వాదన పెట్టుకుంటాం, అవునంటే కాదని, కాదంటే ఎక్కువ వాదన పెట్టుకుంటాం అనుకోండి, ఈ వాదన వల్ల కూడా లోపల అహంభావన పెరిగిపోతాం అన్నట్టు వాడికి తెలియదట్లేదు. అంటే ఎక్కువ వాదన చేసేవాడితో కూడా సహవాసాలు తగ్గించమన్నాడు. ఏం చేది, నీకు వాదన పెరిగి కొద్ది మనసు హృదయంలో ఉండదు, బాహ్యముఖానికి వచ్చేస్తుంది, సంతలోకి వచ్చేస్తుంది. అంటే ఎక్కువ తర్కాలు చేసేవాడితోటి, ఎక్కువ వాదనలు చేసేవాళ్ళతోటి, ఎక్కువ కుయుక్తులు ఉన్నవాళ్ళతోటి, ఎక్కువ కుతంత్రాలు ఉన్నవాళ్ళతోటి, ఎక్కువ కుచేష్ట ఉన్నవాళ్ళతో కూడా నువ్వు సహవాసం చేయకు. ఏం చేతుంటే వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తుంటే నీ జీవుడు నీ హృదయంలో ఉండడు. నువ్వు హృదయంలో ఉండకపోతే ఆ జీవుడు కరగడం. ఇప్పుడు మనం నేను నేనంటాం చూడండి, ఆ నేను అనేది ఒక తలంపు, నేను అనేది అది తలంపు. అదే నిజమైతే మనకు విచారణ అక్కర్లేదు, అది నిజం కాదు కాబట్టి విచారణ. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం నేను 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 అని అంటున్నాం, ఇది నిజం కాదు, ఇది ఒక తలంపు, ఇది ఒక తలంపు. ఈ నేననే తలంపు నశించినప్పుడు మనకు నిజమైన నేను తెలుస్తుంది. ఈ నేననే తలంపు నశించినప్పుడు మనకు నిజమైన నేను, అచ్చా ఆ నిజమైన నేను తెలిసినప్పుడు వాడు లేదు, వీడు లేడు, ప్రపంచం లేదు, లోపల లేదు, బయట లేదు, వైకుంఠం లేదు, కైలాసం లేదు, పుట్టుక లేదు, చావు లేదు, అంతా కలిసిపోతాం. అది ఫైనల్ స్టేజ్, సుప్రీం స్టేట్. అదేంటది సుప్రీం స్టేట్? అది తెలుసుకో ప్రహ్లాదా, ఊరికే కళ్ళు ఆడపకుండా నా వంక చూసేస్తున్నావు. ఓ ప్రహ్లాదా, అది ఆ స్టేట్ నువ్వు పొందడానికి ప్రయత్నం చేయవయా, ఊరికి అలా చూసేస్తున్నావు. ఆ ప్రహ్లాదు ఇంక రెప్పలు వాల్చకుండా చూసేస్తున్నాడట విష్ణు నా చక్రాన్ని కదను. పాపం వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అలాగే చూస్తాం. ఆ వెనకాల గెంటేశ్వరుడు ఒక్క ముట్టుకే మడతారు బయటకు పోరా అని చెప్పి చూస్తాం. ఆ ప్రహ్లాదుల కోసమే ప్రత్యేకంగా దర్శనం ఇచ్చాడు కదా పాపం విష్ణువు. అంటే ఎంతసేపు చూసినా చూడండి ఇచ్చాడు పాపం, చూడండి ఇచ్చిన తర్వాత ముగింపు మాటలు చెప్పాడు. నిజమైన నేను తెలిసినప్పుడు అంతా ఒకటి అయిపోతుంది, అంతా ఒకటి అయిపోతుంది. వాడికి జన్మ లేదు, పునర్జన్మ లేదు, వాడికి జన్మ లేదు, పునర్జన్మ లేదు, నువ్వు లేదు, నేను లేదు, వాడు లేడు, వీడు లేడు, వాడు లేడు, వీడు లేడు, నువ్వు లేవు, నేను నేను లేదు, అంతా ఒకటే. ఆ నిజమైన నేను తెలిసినప్పుడు అంతా ఉన్నది ఒకటే. ఒకడవో నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు? ఇది నీ జాలము అని ఆచార. ఈ జాలమంతా ఎవరికి? సృష్టి అంతా నేననే మొదటి తలంపుకి. ఆ నేననే మొదటి తలంపు, ఆ నేననే ఆ మొదటి తలంపుకి ఈ లోకాలు, ఈ పునర్జన్మలు, ఈ సృష్టి, ఈ ఖగోళం, ఈ మంచి, ఈ చెడ్డ, ఈ భాగ్యము, ఈ దారిద్ర్యము. నీకు అర్థమవుతుంది? ఈ హెచ్చు దగ్గరు, ఈ హెచ్చు దగ్గర అన్నీ ఆ నేనని మూల తలంపుకే. ఆ మూల తలంపు యొక్క మూలం నీ హృదయం యొక్క గుహలో ఉందవయ్యా. ఆ మూలతలంపి యొక్క మూలం నీ హృదయం యొక్క ఆ గుహలో ఉందవయ్యా. ఆ నీ మూలతలంపి యొక్క మూలం తెలిస్తే నువ్వు జ్ఞానం అయిపోతావు, స్థితప్రజ్ఞుడు అవుతావు. ఆ భగవంతుడి దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు, ఆయన నీ దగ్గరికి వచ్చి ఆయన స్వరూపాన్ని నీకు ఇస్తాడు అయ్యా. ఇవ్వటమే కాదు నిజమైన నేనుగా నీకు వ్యక్తం అవుతాడు. ఆ నేననే మూలతలంపు, ఆ నేననే మూలతలంపు మూలం నీ హృదయ గుహలోనే ఉంది. అంటే నేననే మొదటి తలంపు నశించిన తర్వాత మనకే నేను తెలుస్తుంది, నిజమైన నేను తెలుస్తుంది. ఆ నిజమైన నేను నువ్వు లేవు, నేను లేను, వాడు లేడు, వీడు లేడు, జీవుడు లేడు, దేవుడు లేడు, అంతా ఒకటే. అంతా అంతా ఒకటే. సుఖమే సుఖం, శాంతే శాంతి, ఆనందమే ఆనందము, పరమానందమే పరమానందము, ఒకటే సుఖం. ఆ సుఖ ప్రవాహంలో, ఆనంద ప్రవాహంలో కొట్టుకుపోతాం. అప్పుడు మనం ఎందుకైతే ఈ భూమి మీదకి వచ్చాము, ఆ ప్రయోజనం కూడా నెరవేరిపోతుంది. అంటే రమణ మహర్షి గారు తరచుకో మాట చెప్పారు, వచ్చిన పని మర్చిపోకుండా. ఎందుకు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఏదో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, మన పోటీ వాళ్ళు ఉంటారు, తిట్టి వాళ్ళు ఉంటారు, లోకం అయ్యాక రకరకాలుగా ఉంటారు. లోకం ఇది లోకం, లోకం అంటే రకరకాలుగా ఉంటారు. కానీ నువ్వు వచ్చిన పని మర్చిపోకు, అది భగవాన్ చెప్పింది. లోకంలో ఏముంటుంది? భిన్నత్వం ఉంటుంది. కానీ నువ్వు వచ్చిన పని మర్చిపోకవయ్యా. భూమి మీదకి ఏ పని మీద నువ్వు వచ్చావో ఆ పని నువ్వు మర్చిపోకు. మిగతా అని అల్ప గొడవలు స్వల్ప గొడవలు. ఇప్పుడు మన ఇంటికాడ డబ్బాని ఉంచి ఏమన్నా పంపించారనుకోండి కొట్లోకి, ఎవరో పిల్లలు బొంగరాలు ఆడుకుంటున్నారు అనుకోండి, ఆ డబ్బాని ఉంచి ఎవడం మనిషి బొంగరాల దగ్గర కూర్చుంటుంది మన జీవితం అంతా. ఈ బొంగరాలు ఆడేవాళ్ళ దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందండి? ఆ డబ్బాని ఉంచి ఇవ్వడం మానేసి అలా భగవంతుడు ఈ లోకం మీద ఈ భూమి మీదకి ఎందుకు పంపాడు? అలా ఎందుకు మనకి అవకాశం ఇచ్చాడు? ఆ పని మర్చిపోయి ఏదో వాడు తిట్టాడనో వీడు కొట్టాడనో ఎంచి రిటాలియేషన్, ఏదో వాడు మనల్ని ఇలా తిట్టాడు మళ్ళీ పగ ఇప్పుడు తీర్చుకుందాం మనం. కొంతమందికి ఎంచేపు ప్రతీకార బుద్ధి ఉంటుంది, ఏదో వాడు మన పలానా రోజులు ఇలా తిట్టాడు మళ్ళీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, మళ్ళీ వాడిని ఎప్పుడు తిరిగి తిడదామా, ఇలా ఆలోచిస్తుంటాడు. ఇలా ఆలోచిస్తుంది ఇంకా జీవుడు హృదయంలోకి ఎప్పుడు వెళ్తాడు? ఈ ప్రతీకార బుద్ధి ఒకటి ప్రమాదం, తర్వాత ఆలంబనం ఒకటి ప్రమాదం. మనకేం పర్వాలేదు, ఎంత డబ్బు ఉంది, ఎంతమంది బంధువులు ఉన్నారు, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత పరుగుబడి ఉంది, మనకేం లోటు, ఇలా ఆలంబనం. బయట వస్తువును చూసి, బయట మనుషులను చూసి వీళ్ళు ఊరేగుతూ ఉంటారు. మీకు అర్థమవుతుంది? ఈ ఆలంబనం ఒకటి ప్రమాదం. ఈ ఆలంబనం వల్ల మనసు హృదయంలోకి వెళ్ళదు. మీకు అర్థమవుతుంది? ప్రతీకార బుద్ధి వల్ల కూడా మనసు హృదయంలోకి వెళ్ళదు. ఇది బాగా జ్ఞాపకించుకోండి. బయట ఎవరిలో చూసి మనకు అండబలం ఉంది, అర్ధబలం ఉంది ఇలా అనుకునే వాళ్ళ వల్ల మనసు హృదయంలోకి వెళ్ళదు. ప్రతీకార బుద్ధి, పలానా రోజును వాడు తిట్టాడు కాబట్టి మళ్ళీ మనం కూడా ఎప్పుడు తిడతామని కనిపెట్టుకున్నా ఆడి మనసు కూడా హృదయంలోకి వెళ్ళనే వెళ్ళదు. అనాలంబనం అంటే ఆలంబనం లేనిది. ఆలంబనం అంటే ఆధారపడటం. దేని మీద ఆధారపడకుండా ఉండటం అనేది అనాలంబనం. అనాలంబన స్థితిని ప్రాక్టీస్ చేయన్నాడు ఆచార్య స్వాముడు వారు. ఆ వస్తువు ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించుకోవటం, అది తీసుకు పక్కన పెట్టడం, అంతేకాని దాన్ని అస్తమా అని మనసులో మొయ్యకూడదని చెప్పడం కోసం అనాలంబన అని ప్రాక్టీస్ చేయన్నాడు ఆచార్య స్వాముడు వారు.
ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.